మంచి పనులే చేయాలని ఏం చెప్పటం లేదు. మీరు ఎక్కడికి వెళ్తారు అన్నది ఐఎమ్ నాట్ గోయింగ్ టు డిసైడ్, ఐఎమ్ నాట్ ఎ జడ్జ్. నేను మిమ్మల్ని జడ్జి చేయటం లేదు. కానీ ఆధ్యాత్మికత ఒక విజ్ఞానము. సైన్స్ ఎలా చదువుకుంటామో అలాగే మనం ఇది చదువుకుంటే ఇప్పుడు పడుతున్నటువంటి మానసిక కష్టాల నుంచి, భౌతిక కష్టాల నుంచి మనం ఖచ్చితంగా విముక్తులం కావచ్చు. దమ్ము ఉండి ప్రయత్నం చేయగలిగితే ఈ పృథ్వీనే మనము స్వర్గంగా మార్చివేయవచ్చు, మనం మృత్యువుని కూడా దాటవచ్చు. సమృత్యుం తరతి, సమృత్యుం తరతి, సమృత్యుం తరతి అని ఉపనిషద్ వాక్యాలు, అది మనం మర్చిపోతాం. సద్గురువు మళ్లీ పుడతాడా పుట్టడా? సద్గురువే కాదు, నువ్వు పుట్టావు. అది అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం మనం. అది ప్రయత్నం చేయటంలో ఈ నాలుగు గుర్తుంచుకోండి: అగ్ని ద్వారా వచ్చేటటువంటి వేడి, అగ్ని ద్వారా వచ్చేటటువంటి వెలుగు, అగ్ని ద్వారా ట్రాన్స్ఫర్మేషన్ రూపాంతరణ చెందేటటువంటి క్వాలిటీ, అగ్ని యొక్క ఊర్ధ్వము వెళ్లేటటువంటి శక్తి. ఈ నాలుగు శక్తుల్ని మనము ఉపయోగించుకోబోతున్నాం ఇప్పుడు యజ్ఞము ద్వారా. ఈ నాలుగు శక్తులు మీరు ఎప్పుడైతే ఉపయోగించుకోగలుగుతారో బాహ్య పరిస్థితుల్ని మీరు మార్చేసుకోగలుగుతారు. నేను రేపు మీకు ఇంటర్నెట్ లో ఉన్నటువంటి కనీసం 200 పేర్లు చూపిస్తాను దీన్ని ఉపయోగించుకుంటున్నటువంటి వాళ్ళని. కనీసం 200 పేర్లు కావాలని నేను ఆ పేర్లను ఉంచాను నేను అక్కడ. అండ్ ఆల్ ఆర్ ఫారినర్స్, భారతీయులు ఒక్కళ్ళేడు అందులో. మనకి సంబంధించినటువంటి జ్ఞానము, మనము పెంపొందించుకున్నటువంటి జ్ఞానము మనం పూర్తిగా మర్చిపోయాం, విస్మరించాం. కానీ అది ఉపయోగించుకుంటున్నటువంటి వాళ్ళు ఛాలెంజ్ చేస్తున్నారు. ఆ వెబ్సైట్ లోకి వెళ్తే మీకు తెలుస్తుంది, మీరు బాధలో ఉన్నారా, నాకు ఉత్తరం రాయండి, ఐ విల్ మెయిటైన్ ఫర్ యూ, మీకు రోగం పోతుంది అని. నాకు నా జీవితంలో జరిగినటువంటి ఒక సంఘటన చెప్తాను. ఈ మెడిటేషన్ సెంటర్ లో ఎడ్గర్ కెల్సీ మెడిటేషన్ సెంటర్ అని ఒక సెంటర్ ఉంది. నా స్నేహితుడు ఎల్డర్ బ్రదర్ ఇంగ్లాండ్ లో హార్ట్ స్పెషలిస్ట్, హార్ట్ స్పెషలిస్ట్ గా హార్ట్ పాడింది. ఇప్పుడు ఆయనకు ఒక యంగ్ హార్ట్ కావాల్సి వచ్చింది. నా దగ్గరికి వాళ్ళ బ్రదర్ వచ్చినప్పుడు, రాగిస్తా మా బ్రదర్కి హార్ట్ కావాలి, యంగ్ హార్ట్, దానికి సరిపోయే హార్ట్ దొరకటం లేదు, ఏం చేద్దాం అన్నారు. నేనేం చేయలేను కానీ ఎడ్గర్ కెల్సీ మెడిటేషన్ సెంటర్ అని అవుతుంది, నేను వెబ్సైట్ లో వెతుక్కోవచ్చు దాన్ని, వాళ్ళకి నీ రిక్వెస్ట్ పెట్టు. ఏమవుతుంది అన్నాడు, ఏమవుతుందో ఏమో నాకు తెలియదు, నువ్వు పెట్టి చూడన్నా. పెట్టాడు. 3వ రోజు హార్ట్ దొరికింది, హార్ట్ ట్రాన్స్ప్లాంట్ అయింది. తర్వాత ఆయన 15 ఏళ్ళు బతికాడు ఆఫ్టర్ హార్ట్ ట్రాన్స్ప్లాంట్. తర్వాత ఇప్పుడు లేడు అనుకోండి ఆయన, కానీ హీ లివ్డ్ ఫర్ 15 ఇయర్స్ ఆఫ్టర్ హార్ట్ ట్రాన్స్ప్లాంట్ బై మెడిటేషన్. మీ పరిస్థితిని మీరు మార్చుకోవచ్చు, ఖచ్చితంగా మార్చుకోవచ్చు. కానీ ఒకటి గుర్తుంచుకోండి, మీరు కోరుకున్నది జరగదు. మీకు దేనికి అర్హత ఉందో అది జరుగుతుంది. మీరు పాత్రత పెంచుకోవటం నేర్చుకోవాలి. వచ్చిన కోరికలు కోరి తీసుకుని నాకు ఈ కోరిక తీరలేదు అంటే కుదరదు. నేను ఇంజనీర్ అవ్వాలి అంటే ఇంజనీరింగ్ పాత్రత పెంచుకోవాల్సిందే, డాక్టర్ అవ్వాలంటే డాక్టర్ పాత్రత పెంచుకోవాల్సిందే. మీరు ఏ కోరిక కోరుతున్నారో ఆ కోరిక తగిన పాత్రత మీరు పెంచుకోవాలి. ఆ పాత్రత శ్రద్ధ విశ్వాసం వల్ల వస్తాయి. ఫెయిత్ అండ్ బిలీఫ్. ఫెయిత్ కెన్ మూవ్ మౌంటైన్. ఒక ఆవ గింజ అంత నమ్మకం ఉంటే చాలు కొండనెత్తేయచ్చు. చాలా మంది అది చేసి చూపించారు. వెబ్సైట్ లో కావలసినంత మీకు డీటెయిల్స్ దొరుకుతాయి. అది ఇప్పుడు మీరు ప్రాక్టీస్ చేయబోతున్నారు. అది గుర్తుంచుకుని ప్రాక్టీస్ చేయండి. యు ఆర్ లెర్నింగ్ సంథింగ్ వెరీ యూస్ఫుల్. మీ కష్టాలు కానీ, మీ బాధలు కానీ, మీరు ఏది కోరుకోగలిగితే, ఏది కావాలనుకుంటున్నారో ఖచ్చితంగా దాన్ని పొందగలరు. గ్యారంటీ అది. ఇట్ ఈస్ ద సైన్స్. ఆ సైన్స్ మీరు నేర్చుకోబోతున్నారు అన్నది అర్థం చేసుకుని చేయండి తప్ప ఏదో యజ్ఞం చేస్తున్నామని అనుకండి. భగవద్గీత యొక్క అథారిటీ ఇది. సహయజ్ఞ ప్రజాసుత్వ పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిశ్వత్వం ఏషవో శ్రిష్ట కామదు. మీ కోరికలు తీరాలి అంటే మీరు యజ్ఞం చేయాలంటాడు వాడు అక్కడ. కానీ యజ్ఞాన్ని గురించి తర్వాత క్లాసుగా మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు మాత్రం మనం యజ్ఞం మొదలెచ్చేద్దాం. కళ్ళు మూసుకోండి. మీ భ్రుకుటి మధ్య ఒక జ్యోతి వెలుగుతున్నటువంటి భావన చేసుకోండి. మీకు ఎదురుకుండా జ్యోతిని వెలుగుతున్నాయి. ఆ జ్యోతిని చూసుకుని కళ్ళు మూసుకుని ఆ జ్యోతిని చూసుకోండి. ఈవెన్ దట్ ఈజ్ ఎనఫ్. ఫస్ట్ స్టేజ్ లో ఈ విజువలైజేషన్ మీకు చాలా క్లియర్ గా ఉండాలి. అంచేత ఎదురుకుండా ఆ దీపాలు వెలిగించి ఉన్నాయి. ఒకసారి కళ్ళు తెరిచి చూడండి, ఆ జ్యోతిని వెలిగించుకోండి. ఒక జ్యోతి కావచ్చు, అన్ని జ్యోతులు కావచ్చు, ఎన్నైనా పర్వాలేదు. కావాల్సింది ఏంటంటే ఆ ఫ్లేమ్. సీరియస్ గా ప్రయత్నించండి. ఇతని కూర్చుని చేస్తే లాభం లేదు. ఇష్యూ డెకండి ఆ జ్యోతిని కనిపించకపోతే మళ్ళీ కళ్ళు తెరిచి ఒకసారి ఆ జ్యోతిని చూసుకోండి, ఆ జ్యోతిని చూడండి. ఆ మొత్తము ఆ జ్యోతి యొక్క కాంతి మీ శరీరము అంతా ఆవరిస్తుంది, ప్రసరిస్తుంది అనే భావన చేసుకోండి. చాలా రిలాక్స్డ్ గా చేసుకోండి. మీరేం యుద్ధం ప్రకటించడం లేదు, మీరేమి కష్టపడటం లేదు, హాయిగా కూర్చుని ఉన్నారు, రిలాక్స్డ్ గా కూర్చుని ఉన్నారు. కనుబొమ్మల మధ్య ఆ లైట్ని చూడండి, ఆ కాంతిని చూడండి. ఆ కాంతి యొక్క ధర్మాలను అర్థం చేసుకోండి. ఆ కాంతి మీలో ఉత్సాహాన్ని పెంచుతోంది, వేడిని పెంచుతోంది. యు షుడ్ ఫీల్ ఇట్. అదే అర్థం చేసుకోండి. ఎప్పుడు కూడా మానవ జీవితంలో ఉన్నటువంటి గొప్ప ఏంటి అంటే వాక్శక్తి ద్వారా అనుభూతి చెందటం. జంతువులు, మిగతా ప్రాణులు అది చేయలేరు, దేవతలు కూడా అది చేయలేరు, వాక్శక్తి ద్వారా అనుభూతి చెందటం. అందుకో నరజన్మకు అంత వాల్యూ. అంచేత ఎలక్ట్రిక్ జ్యోతి మీ శరీరం మొత్తాన్ని వేడితో నింపుతోంది, ఉత్సాహంతో నింపుతోంది. యు ఆర్ ఫుల్ ఆఫ్ బబ్లింగ్ విత్ ఎంథూజియాజం. ఉత్సాహంతో జీవిస్తున్నారు మీరు. ఆ వెలుగు మీ జీవితాన్ని చాలా ఆనందదాయకమైనటువంటి మార్గంలో నడుపుతోంది. ఆ వెలుగులో మీ సమస్యలకి పరిష్కారం లభిస్తోంది. మీరు అన్నా అనకపోయినా లభిస్తుంది. అది ఆ వెలుగు యొక్క లక్షణం. అది మీకు ఏ సమస్యలు ఉన్నా కూడా నివారింపబడతాయి. ఆ వెలుగుని ఊహించుకోండి, ఆ వేడిని ఊహించుకోండి, ఆ ఉత్సాహాన్ని ఊహించుకోండి. ఈ వెలుగు ఏం చేస్తుంది? మీలో మార్పు తీసుకొస్తుంది, ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొస్తుంది. మామూలుగా పరిస్థితులకి దాసులుగా, బానిసలుగా జీవిస్తున్నటువంటి మన జీవితాలు మార్పు చెంది పరిస్థితుల్ని కంట్రోల్ చేసేటటువంటి స్థితికి మనం మారుతున్నాం. ఐఎమ్ ద మాస్టర్ ఆఫ్ మై ఫేట్. నా జీవితాన్ని నేను మార్చుకుంటున్నాను. మీరు చాలా జాగ్రత్తగా మీకున్న సమస్యల్ని ఆ వెలుతురులో పెట్టండి, ఆ వేడిలో పెట్టండి. ఖచ్చితంగా మీ జీవితాలలో ఆ మార్పు రేపటి నుంచే రావటం మొదలెడుతుంది. కుటుంబ సమస్యలు ఉండొచ్చు, పిల్లల సమస్యలు ఉండొచ్చు, ఆఫీసులో సమస్యలు ఉండొచ్చు, మీరు ఏదో కోరుకుంటున్నారు అది జరగటం లేదు, ఇవన్నీ కూడా ఆ కాంతి వలయంలో పెట్టుకోగలగాలి మీరు. ఇట్ ఈజ్ ఎ ట్రిక్. సైక్లింగ్ ఈత కొట్టడం లాగే రోజు ప్రాక్టీస్ చేస్తుంటే వచ్చేస్తుంది మీకు రూపాంతరణ, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఈవెంట్. మీరు ఎలాంటి పరిస్థితులు కావాలనుకుంటున్నారో అలాంటి పరిస్థితులు మీరు ఊహించుకోండి. ఇక్కడ కొంతమంది కొన్ని తప్పులు చేస్తారు, ఇతరుల్ని మార్చడానికి ప్రయత్నం చేస్తారు, అది జరగదు. మీరు మారండి తప్ప ఇతరులు మారిపోవాలి. ఈ రోజు నుంచి మా అత్త నేను చెప్పిందే చేయాలి, ఈ రోజు నుంచి నా బాస్ నా ఇంటికి వచ్చి బూట్ పాలిష్ చేయాలి, మా ప్రిన్సిపాల్ నా క్లాసులు తీసుకోవాలి, నేను ఇంట్లోనే కూర్చోవాలి, అటెండెన్స్ రిజిస్టర్లో కూడా సంతకం పెట్టను అంటే కుదరదు. అలాంటివి ఏమీ జరగవు. డోంట్ ఎక్స్పెక్ట్ సిల్లీ థింగ్స్. మీరు ట్రాన్స్ఫార్మ్ అవ్వగలరు, మీరు మారగలరు తప్ప మీరు ఇతరుల్ని మార్చలేరు. కానీ మనకి కావలసినటువంటి పరిస్థితులకు అనుగుణ్యంగా నేను మారుతున్నాను అనేటటువంటి భావన చేసుకోండి. దీని గురించి లాస్ట్ డే 10వ తారీఖున పొద్దున్న 4:30కి ఇనిషియేషన్ ఇస్తాను నేను. అప్పుడు దీని గురించి నేను ఎక్కువ చెప్పగలను. జనరల్ క్లాసులో ఈ ట్రాన్స్ఫర్మేషన్ గురించి చెప్పడానికి టైము లేదు, వీలు లేదు. కానీ మీరేం ఆలోచించుకోవాలి, నేను ఎలాంటి పరిస్థితులు కావాలని కోరుకుంటున్నానో దానికి అనుగుణ్యంగా నేను మారుతున్నాను. బాస్ మారటం లేదు, అత్త మారటం లేదు, భర్త మారటం లేదు, నేను మారుతున్నాను. ఐఆమ్ బీయింగ్ ట్రాన్స్ఫార్మ్డ్ అని అనుకోండి. దాని తర్వాత అన్నిటికంటే ముఖ్యమైనటువంటి లక్షణం ఏంటి అంటే అగ్నిది, నేను అతి ఉన్నతి మార్గం వైపు వెళ్తాను, ఆదర్శవంతమైనటువంటి మార్గం వైపు వెళ్తాను అనేటువంటి భావన చేసుకుంటూ 5 సార్లు గాయత్రి మంత్రాన్ని మనం ఉచ్చారణ చేస్తాం ఆ గుర్తులుగా. ఆ జ్యోతిలో మనని మనము ఆహుతులుగా వేసుకుంటాం మనం, మనం ట్రాన్స్ఫామ్ అవుతాం. గాయత్రి మంత్రాన్ని ఉచ్చారణ చేద్దాం ఐదు సార్లు. ఓం భూర్భువస్వ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. స్వాహా ఇదం గాయత్రీ ఇదం నమమ. ఓం భూర్భువస్వ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. స్వాహా ఇదం గాయత్రీ ఇదం నమమ. ఓం భూర్భువస్వ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. స్వాహా ఇదం గాయత్రీ ఇదం నమమ. ఓం భూర్భువస్వ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. స్వాహా కదలకుండా సైలెంట్ గా కూర్చోండి. అది అలవాటు చేసుకోండి ఎప్పుడు కూడా. చిన్న సూచన గమనించుకోండి, కార్యకర్తలు ఇంకా రెడీ చేశారో లేదో నాకు తెలియదు, కానీ 10వ తారీఖున దీక్ష తీసుకునేటటువంటి వాళ్ళకి ఒక చిట్టి ఇవ్వబడుతుంది. అది దీక్ష తీసుకునే వాళ్ళు ముందే తీసుకుని దాన్ని చదివి అర్థం చేసుకుని నేను చెప్పేటటువంటి క్లాసులో దానికి సంబంధించిన విషయాలు మీరు గమనించుకుంటే చాలా మంచిది. కానీ దీక్ష ఎర్లీ మార్నింగ్ 4:35 ఇవ్వబడుతుంది. ఆ టైంకి మీరు రావాలి. ముందు వచ్చాక 2 గంటల సేపు ఆ దీక్ష గురించి మీకు చెప్పాలి, దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి ఏమిటో. కానీ ఈ కిట్ అందరికీ కాదు, దీక్ష తీసుకునే వాళ్ళకైనా, లేకపోతే నేను చెప్పేటటువంటి విషయాలు దీక్షగా అర్థం చేసుకుని దీనిని ఒక విజ్ఞానంగా మేము నేర్చుకుంటాం అనేటటువంటి వాళ్ళు మాత్రమే తీసుకోండి. దాంట్లో ఉన్న విషయాలు దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి అనేటటువంటిది మీరు చెప్తారా? ఇలాంటి విషయాలు మీరు చెప్పండి. టైం హైదరాబాద్ లో చాలా ఇంపార్టెంట్, అందుచేత ఆఫీస్ కానీ ఏంటంత రాత్రి కాదు, ఇంటికి వెళ్ళటానికి బస్ టైం అయిపోయింది అదైపోయింది అనుకునేటటువంటి వాళ్ళు లేచి వెళ్ళిపోవచ్చు. నేను చెప్పదలుచుకున్న విషయం అయిపోయింది. దాని తర్వాత మామూలుగా ఈ విషయాలు వీటి గురించి వినేవాళ్ళు మాత్రమే ఉండండి. కానీ అందరూ వినొచ్చు, రహస్యం లేదు. కానీ ద క్లాస్ ఈజ్ ఓవర్, యు ఆర్ ఫ్రీ టు మూవ్.
గాయత్రి మహావిజ్ఞాన్ 3rd క్లాస్ 7th అక్టోబర్ 2003. జై గురుదేవ్.
వేదమాత గాయత్రి ఉత్పత్తి. ఫస్ట్ చాప్టర్ ఫస్ట్ హెడింగ్ వేదమాత గాయత్రి యొక్క ఉత్పత్తి. అంటే ఎక్కడికి వెళ్తున్నాం మనం అంటే సృష్టి ఆదిలోకి వెళ్తున్నాం మనం. కానీ దాని గురించి ఈ రెండు మూడు రోజుల్లో మనం పెద్దగా డిస్కస్ చేసుకోలేం. కానీ మీకు తెలియాల్సినటువంటి విషయం ఏమిటి అంటే మన మనసులో ఉన్నటువంటి కోరికలు దానికి తగినటువంటి వనరులు లేకపోయినా వాటిని మనం క్రియేట్ చేసుకోగలుగుతాం. బ్రహ్మ సృష్టి ఆదిలో ఎలా సృష్టించాలో అతనికి అర్థం కాలేదు. కానీ చేతంటే వనరులేమీ లేవు, ముడి సరుకులేమీ లేవు సృష్టి ఆదిలో. అప్పుడు కొన్ని వేల సంవత్సరాలు గాయత్రి మంత్రాన్ని ఉపాసన చేస్తే ఈ సృష్టించడానికి కావలసినటువంటి పరిమితులు దొరికాయి. అంతవరకు ఒక హైపోథెసిస్ గా మనం ఒప్పుకున్నాం. అది ఓ సంవత్సరం రెండు సంవత్సరాలు మనము ఈ గాయత్రి మంత్ర సాధన చేస్తే అర్థమవుతుంది. ఏంటి గాయత్రి మంత్ర సాధన చేయటం అంటే, రోజుకి కనీసము మీరు అరగంట సేపు గాయత్రి మంత్రం జపం. ఇప్పుడు పొద్దున్న మనం 15 నిమిషాలు చేస్తున్నాం సామూహికంగా. అదేవిధంగా మీరు మీ ఏరియాస్లో సెంటర్స్ గా ఏర్పడి గాయత్రి మంత్ర జపం చేసుకోవాలి. దాని తర్వాత రాత్రి పడుకునే ముందు గాయత్రి యజ్ఞం చేసుకోవాలి. క్లాస్ అయిపోయిన తర్వాత నేను మీకు చెప్తున్నాను, అది రాత్రిళ్ళు చేసుకోవాలి పడుకునే ముందు. పొద్దున్న స్నానం అది చేసిన తర్వాత గాయత్రి మంత్ర జపం చేసుకోవాలి. అది చేసుకుంటూ ఇప్పుడు నేను చెప్తున్నటువంటి ఈ విషయాలను మీరు వారానికో ప్రతిరోజు మీ వీరు బట్టి చర్చించుకోవాలి, సబ్జెక్ట్ డెవలప్ చేసుకోవాలి. దానికి ఆధారభూతమైనటువంటి ఫ్యాక్టర్స్ మనం ఇవాళ డిస్కస్ చేసుకోబోతున్నాము. స్లైడ్ వైజ్ మనస్సు దాని 4 స్థాయిలు, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. మనస్సు యొక్క 4 స్థాయిలనే 4 వేదాలు అంటాం. ఇందులో మనస్సు బుద్ధి మనం ఇప్పుడు వాడుకుంటున్నాం. ఇప్పుడున్నటువంటి హ్యుమానిటీ, ఇప్పుడున్నటువంటి మానవ జాతి ఏం ఉపయోగించుకుంటుంది అంటే మనస్సుని బుద్ధిని ఉపయోగించుకుంటుంది. చిత్తము అహంకారాన్ని ఉపయోగించుకునేటటువంటి టెక్నాలజీ గాయత్రి మంత్రం. అంటే మనస్సు బుద్ధిని కాన్షియస్ మైండ్, జాగ్రత్త అవస్థలో మనం ఉపయోగించుకునేటటువంటి మనస్సు అనుకుంటే, చిత్తము అహంకారము స్వప్న స్థితిలో సుషుప్తి స్థితిలో మనం ఉపయోగించుకునేటటువంటి మనస్సు యొక్క స్థాయిలు. అన్ని మనస్సులే అది గుర్తుంచుకోండి, మనస్సు అంటే కాన్షియస్నెస్. కానీ మనం మనస్సు అంటే సంకల్ప వికల్పములు చేసుకునేటటువంటిది మనస్సు. అంటే ఇవాళ పొద్దున్న లేచాం, టీవీలో మంచి ప్రోగ్రామ్ వస్తుంది, ఫోన్ వచ్చింది ఇంటికి బంధువులు వస్తున్నారని, చిరకాల మిత్రుడు ఒకడు వస్తున్నాడని ఫోన్ వచ్చింది. ఈ లోపల ఇక్కడి నుంచి ఫోన్ వచ్చింది, క్లాస్ వచ్చేటటువంటి టైం అయిపోయింది, మీరు క్లాస్ వచ్చేయండి అని. అంటే ఇప్పుడు మీ మనస్సులో 3 ఆల్టర్నేటివ్స్ వచ్చాయి కదా. నిద్రలేచారు, టీవీ చూడాలనిపిస్తే టీవీ చూస్తారు, బంధువులు వస్తున్నారు కనుక వాళ్ళని రిసీవ్ చేసుకోవాలంటే ఇంట్లోనే ఉండిపోతారు, లేదు క్లాస్కి రావాలి అనుకుంటే టీవీ చూడరు, బంధువుల్ని పలకరించరు, చిన్నగా ఇక్కడ వచ్చేస్తారు. అంచేత ఆల్టర్నేటివ్స్ మనకు ఇస్తుంది మీకు, ఆల్టర్నేటివ్స్ ఇది కాకపోతే ఇది, ఇది కాకపోతే ఇది, సంకల్పము వికల్పము సంకల్పము వికల్పము అనేటటువంటి స్థితి మనస్సు. మనము ఈ సంకల్ప వికల్ప స్థాయిలోనే జీవిస్తున్నాం. ఇది నాకు చాలా స్పష్టంగా ఎక్కడ కనిపిస్తుందంటే, టీ కాఫీ రెండింటిలో ఏది తాగుతారు అని మనం ఎవరింటికైనా వెళ్ళినప్పుడు ఆ ఇంటి వాళ్ళు అడిగితే 99% ఇచ్చే జవాబు ఏంటంటే మీరేది ఇచ్చేయాలి, ఏదైనా పర్వాలేదు. ఎంత చిల్లీగా మన ప్రవర్తన ఉంటుందో ఆలోచించుకోండి. ఆధ్యాత్మికత అంటే ఎక్కడో భగవంతుడి గురించి నేను మాట్లాడటంలే, మన జీవితాలలో నిత్య జీవితాలలో మీరు చేసేటటువంటి తప్పులు, ఏదిచ్చినా పర్వాలేదు అంటే వాడు నిన్ను అడగడు. వాళ్ళు అడిగాడంటే అర్థం ఏంటి, నువ్వు ఏది కావాలో అది ఇస్తానని కదా. నీ జవాబేంటి? మన జీవితాలు బాధకరంగా మీరు అనుకున్నవి జరగకపోవటానికి కారణం ఏంటి అంటే ఈ మానసిక స్థితి. ఏదైనా పర్వాలేదు, ఏదైనా పర్వాలేదు అనుకున్నప్పుడు ఏదైనా పర్వాలేదు. చాలాసార్లు స్నేహితులతో కలిసి హోటల్కి వెళ్తాం, ఎవడు ఆర్డర్ చేయండి, నువ్వు ఆర్డర్ చేయండి, నువ్వు ఆర్డర్ చేయండి, ఇది ఆర్డర్ చేస్తావా, ఏదైనా పర్వాలేదు. ఎంత బలహీనమైనటువంటి మానసిక స్థితితో అర్థం చేసుకోండి, అది పోగొట్టుకోవాలి మీరు. అది మనం ఇక్కడ నేర్చుకోబోతున్నాం, హౌ టు లివ్. ప్రతి చోట నువ్వు టెన్షన్ తీసుకోవాల్సి వస్తుంది. ప్రతి చోట కుడికాలు ముందు వేయాలా, ఎడంకాలు ముందు వేయాలా? ఒక విచిత్రమైన కథ విన్నాను నేను. కొన్ని వేల సంవత్సరాల కిందట సెంటిపీడ్ అంటే ఏంటి, జర్రె, చాలా ఎక్కువ కాళ్ళు ఉంటాయి దానికి కదా, అది నడుచుకుంటూ వెళ్తుంది. ఒక కొట్టి కుర్రాడు దాన్ని అడిగట, మాకు రెండు కాళ్లతో నడవటానికి ఇన్నిసార్లు కింద పడి లేచి చిన్నప్పుడు అవస్థపడి నేర్చుకున్నావు, నువ్వు 100 కాళ్లతో ఎలా నడవగలుగుతున్నావు, ఎలా నేర్చుకున్నావు అని అడిగట్టేవాడు. మరి 100 కాళ్ళు ఉన్నప్పుడు ఏ అడుగు ముందు వేయాలి, 100 కాళ్లలో ఎలా నేర్చుకున్నావు అని అడిగితే అది ఆలోచనలో పడింది. కొన్ని వేల సంవత్సరాల కిందట అడిగితే అది ఇంకా ఆలోచిస్తుంది, ఎలా నేర్చుకుందో అది, ఇంకా అడుగు ముందు పడలేట. ఉదాహరణ అర్థమైందా? ఎందుకు చెప్తున్నాను, మీకు అనేక కోరికలుండి అనేక సంకల్పాలుండి ఎటు వెళ్ళాలో నిర్ణయించుకోలేనప్పుడు మీకు ఈ దుస్థితి ఏర్పడుతుంది. తాగుబోతు గాడికి ఏ దుస్థితి లేదు, నాకు తాగాలనుంటే తాగిస్తుంది. మీకు నచ్చిందా లేదా, కుటుంబం నాశనం అయిపోతుందా, ఏమీ బాధపడేవాడు. ఒక మంచివాడు ఆలోచిస్తాడు, పక్కవాడు ఏమనుకుంటాడు, ఈ అనిర్ణయాత్మకమైనటువంటి మానసిక స్థితి, ఈ డెసిషన్ ఈనాడు మానవ జాతిని సర్వనాశనం చేస్తాడు. ఏమి డిసైడ్ చేసుకోలేడు వాడు ఏ విషయంలోనూ కూడా. ఆఖరికి 3 స్నేహితులు బట్టల షాప్కి వెళ్లి బట్టలు కొనుక్కోవాలంటే మీరు ఆలోచించుకోండి, మీకు అందరికీ ప్రాబ్లం వచ్చి ఉంటుంది. ఇవాళ అనేబుల్ టు డిసైడ్ వాడు, అలాగే తాళ్ళ మీద తాళ్ళు వేసేస్తూ ఉంటే అన్ని మీకు బాగానే ఉంటాయి. కానీ గాయత్రి పరివారు వాళ్ళకి ఆ ప్రాబ్లం రాదు, వాళ్ళకి ఒక స్పెషల్ ఎల్లో కలరే కావాలి. ఆ సాధు వచ్చేంత వరకు వాడు అలాగే భావిస్తూ ఉంటాడు, ఆ కలర్ వచ్చేసరికల్లా ఏ స్థాయి వాడికి అంటాడు. అంటే గాయత్రి పరివారి గురించి నేను చెప్పడం లేదు, నా భావం అర్థమైంది కదా. నిర్ణయం తీసుకోగలగటం బుద్ధి, నిర్ణయాలు తీసుకునే స్థాయి. మనము మన పిల్లలకి కానీ మనము కానీ నిర్ణయం తీసుకునేటటువంటి మానసిక స్థితిలోనే, చిన్న చిన్న విషయాల్లోనే మీరు నిర్ణయం తీసుకోలేకపోతే పెద్ద విషయాలు ఏం తీసుకుంటాం. కానీ ఈ నిర్ణయాలు సంకల్పాల స్థాయిలోనే ఈనాడు మొత్తం మానవ జాతి ఉంది. ఇంటెలెక్ట్ని ఉపయోగించుకుని నేను ఈ విషయం నేర్చుకుంటాను, నేను ఇంజనీర్ని అవుతాను, నేను డాక్టర్ని అవుతాను అని ఒక నిర్ణయం తీసేసుకున్న తర్వాత, ఆ కోర్సులో జాయిన్ అయిన తర్వాత బోర్ కొడుతుంది, ప్రతిరోజు కాలేజీకి వెళ్ళాలంటే బోర్ కొడుతుంది, చాలాసార్లు ఆ సబ్జెక్ట్ బుర్రకి అర్థం కాక చాలా కష్టపడతాం. కానీ మనం నిర్ణయం తీసుకున్నాం, ఈ చదువుకుంటాను, ఈ విషయం నేర్చుకుంటాను అని. ఇంకా దాని తర్వాత ఇంకా నువ్వు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా ఆ నిర్ణయం మాత్రం మారుతుంది. ఈ రెండు ప్రస్తుతము మానవ జీవితంలో అనేక అద్భుతాలు క్రియేట్ చేస్తున్నాయి. ఆల్ మెరికల్స్ ఆర్ దట్. ఒక సైంటిస్ట్ ఉన్నాడు, ప్రకృతిలో ఉన్న రహస్యాలు ఏంటి, ప్రకృతిలో ఉన్నటువంటి రహస్యాలు ఎప్పుడూ మన కళ్ళ ముందరే ఉన్నాయి. ఎలక్ట్రిసిటీ అనేక దృష్టి ఆది నుంచి కూడా ఆకాశంలో మెరుస్తూనే ఉంది. కానీ ఈ మధ్యకాలంలో దాని గురించి మనం తెలుసుకున్నాం, తెలుసుకున్నాక ఇన్ని మ్యాజిక్లు జరుగుతున్నాయి, ఇన్ని అద్భుతాలు జరుగుతున్నాయి. ఈ సైంటిఫిక్ డిస్కవరీస్ చేసినటువంటి వాళ్ళల్లో అనేక మందికి చదువు రాదు, అనేక మంది సైంటిఫిక్ ఎడ్యుకేషన్ సైంటిఫికల్లీ ట్రైన్డ్ కాదు. ఫారడే ఒక బుక్ బైండర్, డాల్టన్ ఆటమిక్ థియరీ చెప్పినటువంటి డాల్టన్ కలర్ బ్లైండ్, And he is an English grammar teacher. He is not a scientific man. Edison, newspaper namukun pathiyavadu. He is not a scientifically trained man. 999 scientific patents unna athani kaalapu vade. ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు. పేటెంట్ అంటే ఒక ఖచ్చితమైన, ఇదివరకు ఇంకోళ్ళు కనిపెట్టినటువంటి విషయాన్ని కనిపెట్టితే పేటెంట్ ఇస్తారు, ఇంకోటి కాపీ కొడితే ఇవ్వరు. అతను ట్రైన్ లో న్యూస్ పేపర్ అమ్ముకునేవాడు. స్టేషన్ వచ్చినప్పుడు దిగి న్యూస్ పేపర్ అమ్ముకుంటూ ఉండేవాడు. ట్రైన్ కదులుతున్నప్పుడు తను సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ చేసుకునేవాడు తనంతట తను. ఆ రైల్వే గార్డ్ తను దాని కంపార్ట్మెంట్ లో తీసుకుని ఇచ్చేవాడు పాపం. అతని ఇంట్రెస్ట్ చూసి, ఎంత వయసు అతనికి, 14 15 ఎడిషన్ ఐఐటి రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ లో ఏం ట్రైనింగ్ పొందలే అతను. ఒకరోజు ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటే బ్లాస్ట్ అయింది, రెండో చెవులు పోయాయి, ఈ బికెమ్ స్టోన్ డెఫ్. 16 అయిపోయాయి. అటువంటి వ్యక్తి 999 సైంటిఫిక్ డిస్కవరీస్ చేయగలిగాడు. ఈనాడు రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, గైడ్ చేసేటటువంటి గొప్ప గొప్ప ప్రొఫెసర్స్ ఉన్నారు. పనికి వచ్చేటటువంటి ఒక్క సైంటిఫిక్ డిస్కవరీ కూడా ఐన్స్టీన్ తర్వాత జరగలేదు. ఏమీ సైంటిఫిక్ డిస్కవరీ జరగలేదు. ఏం జరుగుతుందంటే టెక్నాలజీ డెవలప్ అవుతుంది, అది వేరే విషయం. ఎలా అర్థమవుతుందో నేను చెప్పింది, ఎందుకంటే బుద్ధిహీనులం కనుక. అది మనకు అర్థం అవ్వాలి. మన ఫాల్ట్ ఎక్కడుందో మనకి తెలిస్తే మనం డెవలప్ కావాలి. అసలు సైన్స్ లో కూడా డెవలప్మెంట్ లేదు. యాజ్ అ సైంటిఫిక్ లెక్చరర్, సైన్స్ లెక్చరర్ నేను ఎంతముందు మందైనా ఈ మాట చెప్పగలను. నోబెల్ ప్రైజులు వస్తున్నాయి, ఎవరికి ఎందుకు నోబెల్ ప్రైజ్ వచ్చిందో ఇచ్చిన వాడికి తెలియదు, పుచ్చుకున్న వాడికి తెలియదు. ఫ్యారడే కనిపెట్టిన ఎలక్ట్రిసిటీ, ఆ బేసిక్ నాలెడ్జ్ ఇప్పటికీ కూడా ఎలక్ట్రానిక్స్ లో ఆధారం. ద టూ లాస్ ఆఫ్ ఫ్యారడే, ఓమ్స్ లా ఆధారం అది. కానీ వీళ్ళెవ్వరికీ కూడా సైంటిఫిక్ ట్రైనింగ్ లేదు. ఈనాడు సైంటిఫిక్ ట్రైనింగ్ ఇస్తున్నాము అనేటటువంటి భ్రమలో మనం జీవిస్తున్నాం. కనీసం గాయత్రి మహావిజ్ఞానము మిమ్మల్ని ఈ భ్రమలోంచి బయటపడగలిగితే ప్రపంచం ఉద్ధరించబడుతుంది. నథింగ్ ఈజ్ హ్యాపెనింగ్, అన్ని వ్యాసాలంటే మనసులో ఉన్నటువంటి వ్యాసాలు. అది అర్థమైంది కదా మీకు, కొత్త డిస్కవరీ ఏం లేదు. ప్రపంచాన్ని షేక్ చేసేటటువంటిది, ప్రపంచానికి కుదిపేసేటటువంటి డిస్కవరీస్ ఏమీ లేవు. కానీ గాయత్రి మహావిద్యా ఓ అద్భుతమైనటువంటి డిస్కవరీ మీరు చెయ్యవచ్చును అని చెప్తోంది. మీలో దమ్మున్న వాళ్ళు ఎవరైనా ఉంటే, నేను చెప్పింది అర్థం చేసుకోగలిగే వాళ్ళు ఎవరైనా ఉంటే, మనమందరము కలిసి ఆ సైంటిఫిక్ డిస్కవరీ కోసం ప్రయత్నం చేద్దాం. ఏమిటా సైంటిఫిక్ డిస్కవరీ? 3 రకాలైనటువంటి శక్తులు ప్రపంచాన్ని కంట్రోల్ చేస్తున్నాయి, హీట్, లైట్, సౌండ్. మూడే శక్తులు పనిచేస్తున్నాయి, హీట్, లైట్, సౌండ్. ఈ 3 శక్తుల్లోనూ కూడా ఫండమెంటల్ శక్తి ఏంటి అంటే సౌండ్, శబ్దము. శబ్దము నుంచే ఇటు వేడి వస్తుంది, ఇటు వెలుతురు వస్తుంది. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఈ మాటలు. నేను వాడినటువంటి మాటలు వేడి, వెలుతురు, శబ్దము. ఇవి భౌతికంగా మీరు అనుకుంటేటటువంటి పదాలు కావు. పదాలు అదే అయినా స్కీమ్ అంటే ఆవిరి. కానీ ఆ ఆవిరిని స్టీమ్ ఎనర్జీగా ఒక వ్యక్తి ఒక చిన్న దర్శనంతో చేయగలిగాడు, జేమ్స్ వాట్. తెలుసు కదా కదా, బాయిల్ అవుతుంది వాటర్, దానిపైన పెట్టినటువంటి మూత ఎగురుతుంది, అది అందరూ చూస్తారు. కానీ ఆ స్టీమ్ ని ఎనర్జీగా మార్చవచ్చు అనేటటువంటిది జేమ్స్ వాటికి పెట్టింది. స్టీమ్ ఇంజిన్ డెవలప్ అయింది. స్టీమ్ ఇంజిన్ డెవలప్ అవుతే ఏముంది, కొద్దిపాటి నీళ్లు. ప్రాబబ్లీ ఫ్యూ కిలోస్ ఆఫ్ వాటర్ తీసుకెళ్ళి ఆవిరిగా మారిస్తే కొన్ని టన్నుల బరువుని మనము నడపవచ్చు. అర్థమవుతుందా? సైంటిఫిక్ డిస్కవరీ ఆర్ ఆల్ న్యాచురల్ థింగ్స్. ప్రకృతిలో జరిగేటువంటి అతి చిన్న చిన్న విషయాలు శక్తికి కేంద్రాలు అవుతాయి. అదే అర్థం చేసుకోవాలి మీరు. గాయత్రి మంత్రంలో ఉన్నటువంటి మూడు పదాలు ఏం చెప్తుంది అంటే వేడి, వెలుతురు, శబ్దం, ఈ మూడింటిని మూడు అద్భుతమైనటువంటి శక్తులుగా మీరు వాడుకోవచ్చు. వేడి అంటే ఏమిటి? ఉత్సాహము అని అర్థం ఇక్కడ, ఎన్థూజియాజం. అదే అర్థం వేడి ఉండాలి మీలో, మాట వాడతాం మనం. అంచేత మన జీవితాలలో వేడి లేదు, ఉత్సాహం లేదు. అది గాయత్రి మంత్రము అది చెప్తుంది, మీకు ఉత్సాహం చెప్తుంది. యథవ జీవితం కస్తున్నాం బాబు అనుకునేటటువంటి మానసిక స్థితి గలవాళ్ళు చాలా మంది ఈనాడు ఎక్కువ అవుతున్నారు. ఉత్సాహం లేదు, వెజిటేటింగ్, ఏదో దేశం, ఏదో పరిస్థితి. మీకు అర్థమవుతుంది అసలు ఆ కాన్సెప్ట్? ఎన్థూజియాజం తెలియవు. ఒక చిన్న పిల్లవాడు నిద్ర లేవగానే ఎంతో ఉత్సాహంతో పరిగెత్తాడు. మనము నిద్ర లేవగానే రిపీటెడ్ గా ఎగ్జాంపుల్ ఎందుకు ఇస్తున్నాను అంటే ప్రతి చోట మనం ఇదే తప్పు చేస్తున్నాం. ప్రతి చోట కూడా ఇండిటర్మినేషన్. దేన్ని నిర్ణయించుకోలేము మనం. పక్క వాళ్ళని అడుగుతాం మనం, పక్క వాళ్ళని కూడా ఎవరిని అడుగుతాం? అర్హత లేని వాళ్ళని అడుగుతాం మనం. ఎవరిని అడుగుతాండి? నాకు చాలా ఆశ్చర్యం ఒకసారి ఏమైందో తెలుసా? మాకు తెలిసిన వాళ్ళకి ఒకళ్ళకి క్యాన్సర్ వచ్చింది అని భయపెట్టారు. భయపెట్టారు కదా అని ఒక క్యాన్సర్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళారు. వాళ్ళు ఏదో టెస్ట్లు అవంతా రాశారు, తీశాక రిక్షా ఎక్కిపోయింది. రిక్షా ఎక్కిన తర్వాత రిక్షా వాళ్ళు చెప్పాడు, అబ్బాయి ఈ డాక్టర్ మంచివాడు కాదండి, ఈ డాక్టర్కి ఏమీ రాదండి. మనిషి ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఎవడి వారి ఒపీనియన్ డాక్టర్ గురించి? రిక్షావడా, మీరు కూడా మీ పిల్లల్ని ఏం చదివించాలి అని ఎవరిని అడుగుతారు? మీరు ఆలోచించుకోండి, మీరు ఎవరిని అడిగారు? మీ ఫ్రెండ్స్ని అడుగుతారు. ఆ ఫ్రెండ్కి ఆ సబ్జెక్ట్ రాదు, వాడు సలహా ఇస్తాడు. వాడి సలహా మీకు చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది. యు ఆల్వేస్ గో టు ఎన్ ఎక్స్పర్ట్. ఎక్స్పర్ట్ ఒపీనియన్ మనం తీసుకోం. ప్రతిదానికి మనం చాలా ఎక్స్పర్ట్స్ లాగా డిస్కస్ చేస్తాం. అది చెయ్యొద్దు మనం. న్యూస్ పేపర్లో ఏదో పడుతుంది, వాజ్పేయి ఇలా అన్నాడు, బుష్ గారు అలా అన్నారు, వీళ్ళిద్దరూ ఇక్కడ డిస్కస్ చేసేసుకుంటారు వాజ్పేయి ఏం చేయాలో, బుష్ ఏం చేయాలో. ఇంటర్నేషనల్ పాలిటిక్స్ మీకేం తెలుసు? అసలు ప్రాబ్లం ఏంటి? అర్థమవుతుందా? ఇది మానసిక స్థితిలో జీవించటం అన్నమాట. మానసిక స్థితిలో జీవిస్తున్నాం అంటే అర్థం ఏంటి అంటే మనకి ఏ జ్ఞానమూ లేకపోయినా దాని గురించి చర్చించుకోవడం. ఆ విధంగా దురుపయోగపడేటటువంటి వాక్యని ఎప్పుడు మీరు సంయమనము చేసుకోగలుగుతారో గాయత్రి మంత్రం మీకు ఫలించటం మొదలెడుతుంది. అంతవరకు గాయత్రి మంత్రం మీకు ఫలించడం చెప్పి యు ఆర్ వేస్టింగ్ ఎనర్జీ, యు ఆర్ లీకింగ్ ఎనర్జీ. నేను క్రిటిసైజ్ చేయడానికి చెప్పటంలే, మన బలహీనతల గురించి మాట్లాడుకుంటున్నాను. ఆ బలహీనత నాకు ఉంది. ఏంటక్కడ ఏ విషయం గురించి మనకి స్పష్టమైనటువంటి అవగాహన లేదు, ఏ విషయం గురించి మనకి మాట్లాడే అర్హత లేదు, ఆ విషయం గురించి చర్చించుకుని బుర్ర బతుకుంటున్నాం. మాట్లాడొద్దండి. ఎందుకు ఇది చెప్తున్నాను అంటే ఇప్పటికీ నా దగ్గరికి చాలా మంది వచ్చి ఏమడుగుతారంటే, మాస్టారు గాయత్రి మంత్రం ఆడవాళ్ళు చేయొచ్చా? ఇప్పటికీ ఎవరు చెప్పాలి? అది ఎక్స్పర్ట్ చెప్పాలి. 12,000 కోట్ల గాయత్రి మంత్ర జపము చేసి గాయత్రి మంత్ర సిద్ధి పొందినటువంటి వ్యక్తి అందరూ ఇది చేయొచ్చు అని చెప్తే, అసలు గాయత్రి మంత్రము అనుష్ఠానం చేయనటువంటి వాడు, గాయత్రి మంత్రాన్ని ఒక్కసారి కూడా ఉచ్చారణ చేయనటువంటి వాడు, గాయత్రి మంత్రం మీరు చేయకూడదు అని చెప్తే, వాడు చెప్పాడు కనుక మీరు మానిస్తే మీరు మానసిక స్థితిలో జీవిస్తున్నారు. మీరు బుద్ధిహీనులు. యు డోంట్ నో హౌ టు యూజ్ యువర్ ఇంటలెక్ట్. ఒక సైంటిస్ట్ నువ్వు ఆకాశంలో ఎగిరిపోవచ్చు అని వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చాడు అనుకోండి, ఎవడు క్రిటిసైజ్ చేయడు? ఎవడు క్రిటిసైజ్ చేయడు? సైంటిస్ట్ చెప్పాడు కదా.
ఇంచట మనకి బుద్ధి ఉంది. సైంటిస్ట్ ఏదైనా చెప్తే చాలా ప్రయోగాలు చేసి అది కరెక్ట్ అన్నాకనే సంభవము అవుతుంది అనుకుంటేనే చెప్తాడు కదా. ఋషులకి డెఫినేషన్ ఏంటి అంటే సత్య వాక్ సంధత. వాళ్ళు ఏం చెప్పినా ట్రూత్ అది. వాళ్ళు చెప్పింది మనం నమ్మం. ఆ బుద్ధి మనం తెచ్చుకోవాలి. ఆధ్యాత్మిక జగత్తులో ఋషులు చెప్పినటువంటిది పర్మనెంట్ ట్రూత్. మనం దాని గురించి ఏమీ ఆలోచించక్కర్లేదు, డిస్కస్ చేయక్కర్లేదు, ఆచరించాలి. వాళ్ళు చెప్పినట్టు ఆచరించాలి. అది ఆచరించడానికి రెండు స్థాయిలలో మనకి అడ్డంకులు వస్తాయి. చిత్తం యొక్క స్థాయిలో, అహంకారం యొక్క స్థాయిలో అడ్డంకులు వస్తాయి మనకి. అంచేత మొత్తము గాయత్రి మంత్రము కానీ ఆధ్యాత్మిక విజ్ఞానము కానీ మనస్సు బుద్ధి తలాన్ని దాటి చిత్తము అహంకారము తలానికి వస్తుంది. చిత్తము అంటే హ్యాబిట్ అలవాట్లు. సిగరెట్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అందరికీ తెలుసు. కానీ వాడికి సిగరెట్ తాగి అలవాటు ఉంది మానడు. తెలుసు వాడికి అది మంచిది కాదండి. ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు అది మంచిది కాదు. నువ్వు ఇంట్లో కూర్చొని సిగరెట్ కాలుస్తూ ఉంటావు. నువ్వు సిగరెట్ కాలుస్తూ ఉంటే నీ భార్య పిల్లలు నీ కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యమే నాశనం అవుతోంది అని కూడా తెలుసు. అయినా సిగరెట్ కాల్చుతాం మానలేకపోతున్నాం. ఇంచేత చిత్తము అది కంట్రోల్లో లేదు. హ్యాబిట్స్ మన కంట్రోల్లో లేవు. మొత్తము గాయత్రి మహావిజ్ఞానము హౌ టు కంట్రోల్ హ్యాబిట్స్. మీ అలవాట్లను ఎలా మార్చుకోవాలో చెప్తుంది. మీకు తెలుసు అలవాటు ఎంత కష్టమో మార్చుకోవడం. ఇంచేత మనస్సు యొక్క ఆ స్థాయికి మనం వెళ్ళలేకపోతున్నాం. హ్యాబిట్ ఫార్మింగ్ స్థాయికి వెళ్ళలేకపోతున్నాం. గాయత్రి మంత్రము ఉచ్చారణ మిమ్మల్ని ఆ స్థాయికి తీసుకెళ్తుంది. యూ కెన్ కంట్రోల్ యువర్ హ్యాబిట్. రెండవది ఏంటి? అహంకారం. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇది హీలింగ్కి, రోగ నివారణకి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇమీడియట్ గా ఆ స్థాయి అహంకార స్థితి. అక్కడ ఏం చెప్పబడుతుంది అంటే నేను అనేటటువంటి చేతనత్వం మీద మీరు ఏది సూపర్ ఇంపోజ్ చేస్తారో మీరు అలాగే మారిపోతారు. చాలా జాగ్రత్తగా వినండి. దీన్ని నేను ఇప్పుడు డిస్కస్ చేయలేను ఈ రెండు మూడు రోజుల్లో. కానీ నాలుగు స్టేట్స్ అర్థం చేసుకోండి. మొదటిది ఏం చెప్పాను నేను? ఇంజెక్షన్ మనస్సు. రెండోది ఏంటి? బుద్ధి. అదేం చేస్తుంది? అది నిర్ణయం చేసుకునేటటువంటి శక్తిని ఇస్తుంది. చిత్తము అంటే ఏం చెప్పాను నేను? అలవాట్లు, యువర్ హ్యాబిట్. ఈ అలవాట్లు దేని మీద ఆధారపడి ఉంటాయి? ప్రజాభిప్రాయం మీద ఆధారపడి ఉంటాయి. చెప్తాను. నాలుగో స్థాయి అహంకారం. సెయిల్ నేను, ఐఆమ్ దట్ ఐఆమ్. నేను నేనున్నాను అనే దాని మీద మీకు అపనమ్మకం లేదు ఎప్పుడు కూడా. యు నెవర్ డౌట్ ఇట్. నువ్వు బతుకున్నావా చచ్చావా అని నువ్వు పక్కవాడిని అడిగావు, ఏమయ్యా నేను బతుకున్నానా చచ్చానా అని. నీకు తెలుసు, యు నో ఇట్, సెల్ఫ్ ఎవిడెంట్. ఐఆమ్ నేను. మొత్తము ఆధ్యాత్మిక సైన్స్ గాయత్రి విద్య ఏం చెప్తుంది అంటే ఈ నేను అనే చేతనత్వాన్ని నువ్వు మార్చేసుకోగలిగితే. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇప్పుడు నేను అనగానే ఏమనిపిస్తుంది? నేను రామకృష్ణని, నేను కెమిస్ట్రీ లెక్చరర్ని, నేను ఫలానా పేరు గల వాడికి అన్నని, ఫలానా పేరు గల వాళ్ళకి తావుని, అంతేనా? అంటే ఈ నేను అనే దాని మీద ఏ నెంబర్ ఆఫ్ సూపర్ ఇంపోజిషన్స్ ఉన్నాయి. ఆ సూపర్ ఇంపోజిషన్ ప్రకారమే నువ్వు ప్రవర్తిస్తావు. నేను కెమిస్ట్రీ లెక్చరర్గానే ప్రవర్తించగలను కానీ ఎకనామిక్స్ లెక్చరర్గా ప్రవర్తించలేను. ఒక వ్యక్తికి తండ్రిగా ప్రవర్తించగలను, ఇంకొక వ్యక్తికి భర్తగా ప్రవర్తించగలను, ఇంకొక వ్యక్తికి అన్నగా ప్రవర్తించగలను, ఇంకొక వ్యక్తికి స్నేహితుడిగా ప్రవర్తించగలను. నేనే నేను అంటే ఇప్పుడు అర్థమవుతుంది అహంకారం అంటే ఏంటో. యువర్ ఇంటరాక్షన్ టు వేరియస్ ప్రాసెసెస్ ఇన్ నేచర్, ప్రకృతిలో మీరు ఎన్ని రకాల స్పందిస్తారో అదంతా నేనే. అది ఆ నేను ఉంటే మిగతా స్పందనలన్నీ ఉంటాయి. నేను లేకపోతే అయ్యే నిన్న మాట్లాడానే పాప చాలా మంచివాడే, ఏమయ్యాడు ఇవాళ తెలియదు ఏమయ్యాడు, మనం ఏమంటామంటే చనిపోయాడు అంటాం. మనకి చనిపోయాడు, మనకి కనిపించటం లేదు అతను. అతనేమయ్యాడో మనకి తెలియదు, అతని దగ్గర నుంచి మనకి ఇన్ఫర్మేషన్ ఏం లేదు. మన దృష్టిలో ఏంటి అంటే హీజ్ నో మోర్. అంటే ఏంటి, నేను అని ఆ విధంగా స్పందించగలిగేటటువంటి చేతనత్వము మన మధ్య లేదు. అర్థమవుతుందా? నేను అంటే ఏమిటో, నేను అనేది నువ్వే, యు ఆర్ యునీక్. నీ బదులు ఇంకో నేను ఉండదు, నువ్వు నువ్వే. నువ్వు లేకపోతే ఆ విధమైనటువంటి స్పందన ప్రపంచంలో లేదు. అర్థమవుతుందా? కానీ నేను ఆర్టిఫిషియల్ నేను. నువ్వు పుట్టగానే నీ పేరు పెట్టి పిలిస్తే పలకవు. నువ్వు పుట్టిన తర్వాత నీకు ఒక పేరు పెడుతుంది. ఎవరు పెడతారు? ప్రజలు. ప్రజలు నీకు పేరు పెడతారు. పేరు పెట్టాక ఇంకా ఆ పేరు పెట్టి పిలవగానే ఇంకా నువ్వు రియాక్ట్ అయిపోతావు. ఆ పేరు కాకుండా నీకు ఇంకో పేరు పెట్టారనుకోండి, అప్పుడేమవుతావు? ఆ పేరుకి రియాక్ట్ అవుతావు. అంతేనా? అంచేత మనం ఇప్పుడు రియాక్ట్ అవుతున్నటువంటి నేను ప్రజాభిప్రాయం మాత్రమే, పబ్లిక్ ఒపీనియన్ మాత్రమే. ఆ పబ్లిక్ ఒపీనియన్ తీసివేసినా నువ్వు ఉంటావు. అది అహంకారం అంటే ఎన్ నేటి నేటి వచ్చనే నిగమా అవచ్చు. నిజంగా అహంకారం అంటే నీకేం చెప్పలేము మేము, ఎందుకంటే ది అదర్ ఉంటే తప్ప నువ్వు లేవు. ప్రజాభిప్రాయం ఉంటే తప్ప నువ్వు లేవు. నువ్వు కెమిస్ట్రీ లెక్చరర్ ఎప్పుడవుతావు? కెమిస్ట్రీ సబ్జెక్ట్ ఉంటే. ఫలానా వాడికి అన్న ఎప్పుడవుతావు? వాడు ఉంటే. వాళ్ళెవ్వరూ లేరనుకోండి, నువ్వేమవుతావు? అప్పుడు నువ్వేమవుతావు అన్నదే అహంకారము. మొత్తం స్పిరిచువలిజము ఓ విచిత్రమైనటువంటి మ్యాజిక్ చెప్తుంది. ఆ కాన్షియస్నెస్ లో కనుక నువ్వు వెళ్ళగలిగితే నువ్వు ఏమనుకుంటే అది జరుగుతుంది. యో యశ్రద్ధేవత. ఇసుక తీసేవాడు మట్టి ఇచ్చి చేతిలో ఇది బంగారం అంటే బంగారం అయిపోతుంది. అలా చేసిన వాళ్ళు ఉన్నారు మన దేశంలో ఈనాడు కూడా. నాకు తెలిసి ఇసుకని బంగారంగా మార్చగలిగే వాళ్ళు ఇద్దరు ఉన్నారు. వాళ్ళు ఇసుక తీసి ఇలా ఇచ్చేస్తే అది బంగారంగా మార్చింది. వచ్చేసాయి లాంటి వాళ్ళు, ధూనివాలా బాబా లాంటి వాళ్ళు, ఇది కాదు ఎవిడెన్స్. ఈ అహంకార స్థితిలో అందుకే సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వజ అహం స్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మాంతిభ్య. మొత్తము సైన్స్ ఆ మ్యాజిక్ చెప్తుంది మీకు, ఆధ్యాత్మిక సైన్స్. ఇన్స్టంటేనియస్ ట్రాన్స్ఫర్మేషన్, తక్షణం మారిపోవచ్చు మీరు. కానీ అది ఒకరోజు క్లాసులో ఇలా కూర్చుంటే నేను మారిపోతాను అంటే బాగుండు, కానీ అంత తొందరగా జరగదు. ఎందుకంటే ఈ చిత్తాన్ని మీరు పోగొట్టుకోవాలి. అందుకే మొత్తము యోగానికి ఏం చెప్తామంటే యోగా చిత్తవృత్తి నిరోధ. దీన్ని ప్రజాభిప్రాయాన్ని కనుక నువ్వు నిరోధించగలిగితే నువ్వు ఆత్మవే, నువ్వు సర్వవ్యాపకుడివే, యువర్ ఆల్ పవర్ఫుల్ ఆల్ సర్వీడి. కానీ ప్రజాభిప్రాయం నేను కంట్రోల్ చేసేస్తుంది. నువ్వు నువ్వు ఇంతే, ఈ శరీరాన్ని నువ్వు, ఇది ఈ అహం స్థితి. ఈ శ్రద్ధ స్థితికి ఎలా రావాలో చెప్పేదే గాయత్రి మహావిద్య. నెక్స్ట్ స్లైడ్. ఇంకా సృష్టికి విష్ణు నాభి నుంచి ఒక కమలము ఉద్భవించుట, నాలుగు ముఖములు కలిగినటువంటి బ్రహ్మ. ఇందాకనే నేను మీకు చెప్పాను, నేను నాలెడ్జ్ నాలుగు రకాలుగా మాత్రమే ఉంటుంది. నాలుగు దిశలలోనే నాలెడ్జ్ పనిచేస్తూ ఉంటుంది, నాలుగు రకాలుగానే పనిచేస్తూ ఉంటుంది అని చెప్పాను కదా. ఏంటంటే అది నాలుగు, వేడి, వెలుతురు, పని, ఆదర్శం, ఊర్ధముఖంగా వెళ్ళటం. ఇక్కడ డీటెయిల్స్ లోకి మాత్రము అన్ఫార్చునేట్ గా నేను ఈ రెండు మూడు రోజుల్లో వెళ్ళలేను. కానీ మనలో చాలా మందికి ఈ విషయాలు తెలుసు. మొత్తము ఆధ్యాత్మికత మనిషి యొక్క నాభి చక్రం మీద ఆధారపడింది, మణిపూరక చక్రం మీద ఆధారపడింది. నీలో మణిపూరక చక్రం అంటే ఎంతమంది తెలుసు? చాలా మంది తెలుసు. సో నో ప్రాబ్లం. మణిపూరక చక్రము అంటే మన శరీరంలో ఉన్నటువంటి అగ్ని తత్వము. ఇందాక నేను చెప్పాను అగ్ని అంత అని, ఐదు తత్వాలు ఉన్నాయి మన శరీరంలో. ఈ సృష్టి కూడా ఐదు తత్వాలతోనే నిర్మించబడింది కనుక దీన్ని ప్రపంచము అంటాం. ఐదు తత్వాలతో నిర్మించబడినటువంటి ఈ ఐదు తత్వాలలో అగ్ని తత్వానికి చాలా విచిత్రమైనటువంటి లక్షణం ఉంది. ఈ అగ్ని తత్వానికి సంబంధించినటువంటి అవయవాలు మన దగ్గర లేకపోతే మన జీవితం ఉండదు. ఏంటి అగ్ని తత్వానికి సంబంధించినటువంటి అవయవాలు? కళ్ళు, కాళ్ళు. మణిపూరక చక్రానికి సంబంధించినటువంటి అవయవాలు కళ్ళు, కాళ్ళు. కళ్ళు కాళ్ళు లేనివాడు ఎవడైనా ఉన్నాడు అనుకోండి, ఊహించుకోండి వాడి జీవితం ఎలా ఉంటుంది? ఏసుసడేగా. అంచేత ఈ మణిపూరక చక్రము ఆదర్శ దృశ్యములను అనుసరించాలి. గురుచరణాలు, రామపాదకులు, క్రైస్తతో కలిసి మూడవ దీక్ష తీసుకునే దృష్టి బుద్ధుడు వేచి ఉండేను. ఇది కొంచెం చూకీగా చెప్తాను, అర్థం చేసుకోండి. మీరు మీరు ఒక్కొక్క చక్రాన్ని మాస్టర్ చేసుకుంటూ వెళ్తే ఆధ్యాత్మిక జగత్తులో దాన్ని దీక్ష అంటాం. మొదటి దీక్ష మీకు పృథ్వీతత్వం మీద కమాండ్ ఇస్తుంది, రెండవ దీక్ష జలతత్వం మీద కమాండ్ ఇస్తుంది, మూడవ దీక్ష అగ్నితత్వం మీద కమాండ్ ఇస్తుంది, నాలుగవ దీక్ష చెప్పగలరా మీరు? వాయుతత్వం మీద కమాండ్ ఇస్తుంది, ఐదవ దీక్ష ఆకాశతత్వం మీద కమాండ్ ఇస్తుంది. ఈ ఆకాశం నుంచి అన్ని ఉద్భవించాయి, ఈ ఆకాశంలోకి అన్ని లీనమైపోయి అంటాం. ఈ ఆకాశానికి ఉన్నటువంటి గుణాన్నే మనము శబ్దము అంటాం. అంచేత శబ్దాన్ని ఉపయోగించుకుని మీరు ఏ మ్యాజిక్లైనా చేసేయవచ్చు. అన్ని రకాల మ్యాజిక్లు చేయడానికి అనుగుణ్యమైనటువంటి శబ్ద కల్పనను మంత్రము అంటాం. గాయత్రి మంత్రంలో అన్ని రకాలైనటువంటి శబ్దాలతో చేయగలిగేటటువంటి శక్తి ఉన్నది. నెక్స్ట్ ఇంకా గాయత్రి మహావిజ్ఞానంలో రెండో పేజీకి రండి. హెడ్డింగ్ ఉంది అక్కడ, బ్రహ్మదేవుని స్ఫురణ మాత్రమే గాయత్రి ప్రాదుర్భావము. హెడ్డింగ్ కనిపిస్తుంది అందరికీ? బ్రహ్మదేవుని స్ఫురణ మాత్రమే గాయత్రి మంత్ర ప్రాదుర్భావము. మూడో పేజీలో కింద నుంచి సెకండ్ పారాగ్రాఫ్, మూడో పేజీలో కింద నుంచి సెకండ్ పారాగ్రాఫ్. జడ సృష్టి కోసము బ్రహ్మ పంచభూతములను నిర్మించాడు. పృథ్వీ, జలము, వాయు, అగ్ని, ఆకాశముల ద్వారా సృష్టిలోని పరమాణుమయ పదార్థము నిర్మించబడినది. పరమాణు ప్రకృతి ఘన, ద్రవ, వాయు రూపాలలో తన గతి విధానాన్ని పరిపాలిస్తోంది. నదులు, పర్వతాలు, భూమి మొదలైనవి పంచభౌతికు క్రీడలు. ప్రాణులు, స్థూల శరీరాలు ఈ ప్రకృతి యొక్క పంచభూతములచే తయారైనవే. ఈ పారాగ్రాఫ్ అందరికీ కనిపిస్తుంది కదా? ఇది అర్థం చేసుకోండి. నిన్న ఒక శ్లోకం చదివాను భగవద్గీతలో, అజోపిసన్ అవ్యయాత్మ భూతానాం ఈశ్వరోపిసన్ ప్రకృతి స్వామధిష్టాయ సంభవామి ఆత్మమాయ. ఈ విజ్ఞానాన్ని మీరు అర్థం చేసుకున్నప్పుడు ఈ పంచభూతాలను మీరు ఖచ్చితంగా కంట్రోల్ చేయగలరు. ఈ విద్య మనం చేసుకుంటున్నాం, పంచభూతాలను కంట్రోల్ చేసేటటువంటి విద్య. మీలో వెంకటేశ్ స్వామి పేరు ఎంతమంది ఉన్నారు? ఈజన్ అవధూత, నెల్లూరు దగ్గర ఉండేవాడు. ఆయన దగ్గరికి కొంతమంది వచ్చి దర్శనం కురవటం లేదు, చాలా బాధగా ఉంది మాకు అని ముట్టుకున్నాడు ప్రజలు. ఈ మధ్య కాలంలో 1984 వరకు ఉన్నాడు ఆయన నెల్లూరు దగ్గర, 1984 వరకు కూడా. మూడేళ్ల బట్టి వర్షం లేకపోతే ఆయన దగ్గరికి వెళ్తే సిటీ రాయ అన్నాడు ఆయన. ఆయన అలవాటు ఏంటంటే ఆయన ఏం చెప్పినా ఇంకోటి చేత రాయిస్తాడు. ఇంకేమని రాయించాడు? వర్షం కురవాలి అని రాయించాడు. వ్యాంకిన తర్వాత తను తొడ కింద పెట్టుకున్నాడు. 3 రోజులు నిద్రపోలేదు, ఆహారం తీసుకోలేదు, ఏమీ తీసుకోలేదు, అలా కూర్చుండిపోయాడు. 3వ రోజు రాత్రి వర్షం కురిసింది, భయంకరమైనటువంటి వర్షం కురిసింది. ఆ ఏరియాలో ఉన్నటువంటి చెరువులన్నీ నిండిపోయాయి. ఆ కంట్రోల్ గురించి మాట్లాడుతున్నా, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఫిలాసఫీ, భగవంతుడు ముక్తి జీవన్ ముక్తి, నేను దాని గురించి అసలు మాట్లాడటమే లేదు. ప్రపంచంలో ఉన్నటువంటి ఈ 5 శక్తులను మనం ఉపయోగించుకోవటం గురించి మాట్లాడుతున్నాను. ఐఎమ్ టాకింగ్ అబౌట్ సైన్స్. అలా ఉపయోగించుకునేటటువంటి శక్తి మనకి గాయత్రి మంత్రంతో వస్తుంది. సత్వాలను ఉపయోగించి ఆ శక్తి ఉన్నవాడు ఇప్పుడు వర్షం గుర్తించవచ్చు. అంటే నన్ను చాలా మంది అడుగుతారు, మరి మాస్టారు మరి ఇంతమంది గురువులు ఉన్నారు కదా, మరి వాళ్ళు వర్షం కురిపించవచ్చు కదా? కురిపించలేరు, ఏమీ చేయలేడు భగవంతుడు కూడా. ఇందువల్ల ప్రజాభిప్రాయం అడ్డు తగులుతుంది, చిత్తం అడ్డు తగులుతుంది. యోగ చిత్తవృత్తి నిరోధ. మీకు నమ్మకం లేదు వర్షం కురుస్తుందని, అందుకని మొత్తం ఆధ్యాత్మికత విశ్వాసం మీద ఆధారపడింది, శక్తి మీద ఆధారపడింది. భగవద్గీత యొక్క 17వ అధ్యాయంలో శ్రద్ధ గురించి చెప్తాడు. శ్రద్ధామయోయం పురుష యో ఎ శ్రద్ధ స నేను చేతగాని వాణ్ణి, నేను బలహీనుణ్ణి, నేను నిర్బలుణ్ణి, నేనేమి చేయలేను, నేను అడుక్కు తినగలను అనుకునేటటువంటి ఆలోచన ఉన్నవాడు వర్షం కురిపించలేడు. శ్రద్ధ, ఆ శ్రద్ధ డెవలప్ చేయటమే మొత్తం ఆధ్యాత్మీయత యొక్క గొప్పతనం. అందుకే సిద్ధి సాయి 2 మాటల్లో చెప్పాడు వాటిని, శ్రద్ధ సబూరి. అదొక టెరిఫిక్ ఎనర్జీ. ఫెయిత్ అనేది ఇట్ కెన్ మూవ్ మౌంటైన్స్ అంటాడు వివేకానంద. ఎంత నమ్మకం ఉంటే మీకు ఫెయిత్ ఆవిగిందంట. ఇంగ్లాండ్ లో వివేకానంద ఫెయిత్ గురించి ఒక లెక్చర్ ఇచ్చాడు ఒకరోజు. అది ఒక ఆవిడ వింది. ఆ రోజు రాత్రి ఆవిడ ఇంటికి వెళ్ళి, ఇది వివేకానంద లైఫ్ హిస్టరీలో రికార్డ్ అయింది. ఇది ఆవిడ వివేకానంద ఫెయిత్ కెన్ మూవ్ మౌంటైన్స్ అన్నాడే, ఇండియన్ యోగి కెన్ నెవర్ లై. అందుకని ఏం చేసింది, తన అపార్ట్మెంట్ కి ఎదురుకుండా ఒక కిటికీ ఉంటే, ఆ కిటికీకి సూర్యుడికి మధ్య ఒక చిన్న హిల్లక్ ఉంది, చిన్న కొండ లాంటిది. ఇంకేమిడు కూర్చుని రాత్రి, ఇట్ ఈజ్ మూవింగ్ అవే, ఇట్ ఈజ్ మూవింగ్ అవే. ఏది మూవింగ్ అవే? కొండ హిల్లక్, చిన్న ఒక పెద్ద రాయి అడ్డంగా ఉంది, న్యాచురల్ బౌల్డర్. రాత్రి అల్లా చేసింది. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, ఇదే తప్పు మనం చేసి నాకు గురువు పలకటం లేదు, నాకు అమ్మవారు పలకటం లేదు, నాకేం పనులు జరగటం లేదు అంటాం. ఇదే తప్పు చేయబోతున్నాం అని చేస్తున్నాం మనం. జాగ్రత్తగా ఈ కథను అర్థం చేసుకోండి, ఈ సంఘటన ఆలకించ ఉంట. విశ్వాసం ఉంటే చాలు, కొండలే ఎక్కేయవచ్చు అన్నాడు వివేకానంద. అంచేత ఆవిడ కిటికీ దగ్గర కూర్చుని కొండ లేచిపోయింది, కొండ అడ్డు తిరిగిపోయింది. ఓంభూభూతిలో నుండి మరుగు దేవచ్యతీమైన ప్రచోదయా, నా కోరికలు తీరిపోయాయి. ఓంభూభూ సత్యచురు వరేంది మరుగు దేవచ్యతీమై, నాకు మెసడీస్ కాదు వచ్చేసింది. పొద్దున్నే నిద్ర లేవగానే ఇది అంటూ ఉంటేనే మీరు నవ్వుతున్నారు. అంటే అర్థం ఏంటి, మీకు నమ్మకం లేదో తెలుస్తుందని. అందుకని ఏమంటాడు అంటే, అంటే యూ బికమ్ లైక్ ఇట్ గైడ్. పిల్లల లాంటి మనస్తత్వం ఉండాలి. పిల్లవాడికి రేపు పొద్దున్న నీకు ఇచ్చేస్తాను రా అన్నాడు అనుకో తండ్రి ఏదైనా, అసలు వాడు ఇంకేం ఆలోచించాడు వాడు, అది ఎలా ఇస్తాడు నాన్న, ఇవ్వడా ఇవ్వడా ఇచ్చేసుకుంటాడు, హాయిగా పడుకుంటాడు. సరే, ఇంతకీ ఆవిడ ఏం చేసింది, ద బౌల్డర్ ఈజ్ మూవింగ్, ద బౌల్డర్ ఈజ్ మూవింగ్, అది కొండ వెళ్ళిపోతుంది అని అనుకుంది. పొద్దున్న కిటికీ తలుపు తెరిచి చూస్తే ఏమైంది, కొండ అక్కడే ఉంది. ఐ నో ఇట్ విల్ బి దే, అందుకే ఆవిడ ఐ నో అంటే ఇదంతా నటనే, కొండ కదులుతోంది వెళ్ళిపోతుంది అనే విశ్వాసం ఏం లేదు, నాకు తెలుసు అది అక్కడే ఉంటుంది, నేను అనవసరంగా కష్టపడ్డాను. ఈ మానసిక స్థితి నుంచి మీరు ముక్తి చెందాలి. ముందు ఆల్ హీలింగ్ ప్రాసెస్, ఏ రోగమైనా కూడా తక్షణం నివారించవచ్చు, తక్షణం. మళ్ళా మీరు ఎప్పుడో అనకండి, నేను ఇలా అనుకుంటూ ఉంటే ఎప్పటికి నయం అవుతుంది మాస్టారు, ఎప్పుడో కాదు ఈ క్షణంలో నయం అయిపోతుంది మీకు, మీకు ఫెయిత్ ఉంటే, నమ్మకం ఉంటే. కానీ నమ్మకం అనేది అంధవిశ్వాసం కాదు, బ్లైండ్ ఫెయిత్ కాదు, నీకు ఆ తేడా అర్థం అవ్వాలి అంధవిశ్వాసానికి దీనికి. ఆ తేడా అర్థం అవడానికి గాయత్రి మంత్రం తప్ప ఇంకో మార్గం లేదు. నెక్స్ట్ స్లైడ్. ఈ సృష్టి గురించి చెప్తూ మీరు ఫండమెంటల్ గా ఒక విషయం అర్థం చేసుకోండి. మీ శరీరాలు, ఇప్పుడున్నటువంటి ఈ శరీరాలు మీరు నిర్మించుకున్నవే, మీ యొక్క చేతనత్వం నిర్మించుకుందే తప్ప మీ తల్లిదండ్రుల ద్వారా నిర్మించబడలేదు. ఇటుకలు, సిమెంట్, సున్నము అది ఎవరైనా ఇచ్చేయగలరు. ఎటువంటి ఇల్లు నువ్వు కట్టుకుంటావు అన్నది నీ ఇష్టం మీద ఆధారపడింది. అంచేత నీ శరీరంలో ఉన్నటువంటి బలహీనతలు, నీ శరీరంలో ఉన్నటువంటి వాటికి నీ తల్లిదండ్రుల మీద పడకండి. మీరు మొట్టమొదట ఆధ్యాత్మిక శక్తి అది నేర్చుకుంది, నేను అహం, నువ్వే చేసుకున్నావు ఇదంతా కూడా, నువ్వే ఇరుక్కుపోయావు ఇందులో అంతా కూడా. ఫిలాసఫీ చెప్పటం లేదు, నేను హార్డ్ ఫ్యాక్ట్ చెప్తున్నాను. రాబోయేటటువంటి రోజుల్లో సైన్స్ దీన్ని కన్ఫర్మ్ చేయబోతోంది. మీ యొక్క బాడీ మీరు నిర్మించుకున్నది, మీరు నిర్మించుకున్నటువంటి ఈ శరీరాన్ని మీరే మార్చుకోవాలి తప్ప ప్రపంచంలో ఏ గురువు ఏ శక్తి కూడా మార్చలేదు. ఉద్ధరేదాత్మానం ఆత్మానం ఆత్మానం అవుతాది. నాయనా నువ్వు నీ అంతటి నువ్వు కష్టాలు తెచ్చుకుంటున్నావు, ఎవడు నీకు కష్టాలు తేవలేడు. ఉద్ధరింపబడాలి అంటే నువ్వే ఉద్ధరించుకో. అంటే నువ్వు బాధలో ఉన్నావు అంటే కారణం ఎవరు? ఇతరుల మీద పడవద్దు. మొట్టమొదట అది అర్థం చేసుకోండి. నా కుటుంబ పరిస్థితులు బాగలేవు, దానికి నువ్వే కారణం. ముందు ఈ ఫండమెంటల్ చేంజ్, ఈ అహం మీదకి మీరు రానంత వరకు కూడా స్పిరిచువల్ సైన్స్ లో మీరు ముందుకెళ్ళలేరు. అహం అంటే అది అహంకారం గురించి మాట్లాడటం లేదు. నేనే అన్నిటికీ కారణము, నా ఆలోచనలే, నా సంకల్పమే, నా సంకల్పమే కారణం. దేనికి? మీ కష్టాలకు కూడా. ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను నేను మీకు. గోరఖ్పూర్లో ఒక విలేజ్లో బయట పడుకునే అలవాటు అందరికీ పల్లెటూరు. ఒక వ్యక్తికి రాత్రి ఏదో కుట్టింది అనుకున్నాడు, పడుకున్నాడు. రెండో రోజు పొద్దున్న లేచాడు. లేచి వెళ్ళిన తర్వాత బావి దగ్గరికి వెళితే పాము కనిపించింది. నాకు పాము కుట్టింది అనుకున్నాడు, చెప్పమని చెప్పాడు. నిజంగా జరిగిన సంఘటన ఇది. రాత్రిలో బతికే ఉన్నాడు వాడు పాపం, ఇలా ఇలా అనుకుంది. చెప్పిన ఉదాహరణ అర్థమవుతుందా మీకు? మీ యొక్క సంకల్పమే మిమ్మల్ని పుట్టిస్తుంది, మిమ్మల్ని చూస్తుంది. మన ఎడ్యుకేషన్ సిస్టము, మన జీవిత విధానము ఎలా ఉంది అంటే, 1 ఇయర్ ఓల్డ్ అంటాం, 2 ఇయర్ ఓల్డ్ అంటాం. కుర్రవాడి బర్త్డే వస్తుంది, హౌ మెనీ ఇయర్స్ అంటే ఐఆమ్ 1 ఇయర్ ఓల్డ్ అంటే అప్పుడే నేను 1 సంవత్సరం ముసల్తనం వైపు వెళ్ళాను. ఐఆమ్ 2 ఇయర్స్ ఓల్డ్ అంటే అర్థం ఏంటి అంటే 1వ సంవత్సరం నుంచి నువ్వు చెప్తున్నావు వాడికి, నాయన నువ్వు ముసలాడు అయిపోయావు అని. మరి ఆ ఒక ఏం చేస్తావు? ఇది వింటాను కబురు పాపం చనిపోయాడు. కానీ మొట్టమొదటి మన రియాక్షన్ ఏంటి? ఎంత వయస్సు అంటాం? 60 ఏళ్ళు. అయ్యో పాపం అని కూడా అన్నాం. అంటే ఏమిటి, మనం ఒక విధానమైనటువంటి ఆలోచన విధానానికి, ప్రజాభిప్రాయానికి లొంగిపోయాం మనం. 35 ఏళ్ళు వచ్చాయి అంటే ఇంకా దుట్టు తెల్లబడిపోవాలి, పళ్ళు ఊడిపోవటం మొదలెట్టాలి. నేను చెప్పాను కదా గ్యారంటీగా, ఇంకొక టికెట్లో మొదట పలకరింపులు ఎలా ఉంటాయంటే, నీ డయాబెటీస్ ఎలా ఉంది, నీ బీపీ ఎలా ఉంది, నీ క్యాన్సర్ ఎలా ఉంది. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఎందుకు ఈ మాటలు నేను చెప్తున్నాను. మనిషి చావటానికి తనే ద్వారాలు తెచ్చుకుంటున్నాడు. పూర్వకాలంలో మనిషి చచ్చిపోవాలి అనుకుంటే సినిమాల్లో ఏ రోగం వచ్చేది? పూర్వకాలంలో టీబీ వచ్చేది. ఇప్పుడు ఏ రోగం వస్తుంది? మనిషిని ఒక క్యారెక్టర్ని తీసేయాలి అంటే క్యాన్సర్. అంటే అర్థం ఏంటి, ఈ రోగాలు ఎందుకు వస్తున్నాయో మీరు ఒక్కసారైనా ఆలోచించారా? బికాజ్ యూ హ్యావ్ టు డై. మందు కనిపెట్టేసి ఒక రోగాన్ని మీరు తీసివేసుకోగలిగితే మనం చావాలి కదా. నువ్వు చావటానికి కొత్త రోగాన్ని నువ్వే తయారు చేసుకుంటున్నావు, ప్రజాభిప్రాయమే తయారు చేస్తోంది. ఆ సైన్స్ అర్థం చేసుకోండి మీకు. అది అది అర్థమైపోతే మీరు ఈనాడే ఆరోగ్యవంతులుగా బతకొచ్చు, చాలా సుఖంగా బతకొచ్చు. మీరు కరెక్ట్ గా అర్థం చేసుకుని ప్రజాభిప్రాయాన్ని దాటగలిగితే మీరు అమరులైపోవచ్చు. గాయత్రి మంత్రము చేసినటువంటి వ్యక్తి భూసురులు అమరులైపోతారు. భూపై పరిగావతరణ అనేటువంటి మాట భూమి చాలా సుఖంగా సౌభాగ్యంగా ఉంటుందని కాదు, భూమిలో సావు లేనటువంటి వాళ్ళు తీరుస్తారు. అమరులు నివసించేది స్వర్గము. స్వర్గంలో ఎవరు ఉంటారు? అమరులు ఉంటారు, సావు లేనటువంటి వాళ్ళు ఉంటారు. అంటే భూపై స్వర్గావతరణ ఎప్పుడు జరుగుతుంది అంటే భూమి మీద మృత్యు ఉండకూడదు అలాంటి రోజు ఖచ్చితంగా రాబోతోంది. మీరు అది అర్థం చేసుకోండి. ఈ ప్రాణిక్ హీలింగ్స్, ఇది కీలు, ఇవన్నీ కూడా అటువంటి రోజు రాబోతోంది అనే దానికి చాలా పెద్ద ప్రూఫ్. కొంచెం మీరు ఆ దృష్టికోణంతో దాన్ని చూడగలిగితే, ఆల్టర్నేటివ్ మెడిసిన్ అంటాం వాటిని. అసలు మనం మెడిసిన్ మాటే మాట్లాడడం మనం గాయత్రి నుంచి. ఆయుర్వేదం అంటాం, ద సైన్స్ ఆఫ్ లైఫ్. మెడిసిన్ కాదు, రోగ నివారణ అసలు అనవసరం. స్వర్గంలో రోగాలు ఉండవు, లైఫ్ ఉంటుంది, లాంజివిటీ ఉంటుంది, ఆయుర్వేదం అది. ఆ ఆయుర్వేదాన్ని రోగ నివారణకు ఉపయోగించుకునేటటువంటి అతి నీచమైన మానసిక స్థితికి దిగాలి మనం. ఆయుర్వేదంతో రోగాలు పోగొట్టడం ఏంటి? అసలు రోగం ఉండదు. ఆ కాన్సెప్ట్ రావాలి మనకి. గాయత్రి మంత్రం మిమ్మల్ని అక్కడే తీసుకెళ్తుంది. అంచేత బేసిస్ ఇందాక ఇదంతా నేను ఎందుకు చెప్పానంటే ఇవంతా మన ఆలోచనలు. యువర్ వే ఆఫ్ థింకింగ్. ఈ రోగము నయం కాదు అని ఒక ఆలోచనకు వచ్చేస్తాం. క్యాన్సర్ వచ్చిందా? కండిషన్ చచ్చిపోతాం. ఇదివరకు టీబీ వచ్చిందా? చచ్చిపోతాం. ఇప్పుడు ఇంకో కొత్త రోగం స్టార్ట్ అయింది, ఐక్స్ అని, ఏఐసిఎస్. ఈ క్యాన్సర్ కి ఎయిడ్స్ కి మధ్య ఇంకో కొత్త రోగం ఇప్పుడు ఆల్రెడీ ప్రచారంలోకి వచ్చింది, ఎయిడ్స్. అంచేత నేను చచ్చిపోవాలి అనే ఆలోచన మీకు ఉన్నంత వరకు కూడా ఒక రోగాన్ని మీరు కాన్కర్ చేస్తే ఇంకో రోగం వస్తుంది. బికాజ్ యూ హ్యావ్ టు డై. చచ్చిపోవాలి అని నిర్ణయించుకున్నది నువ్వు, అది గుర్తుంచుకోండి. నేను చావాలి అనుకుంటే తప్ప నువ్వు చావలేవు. కోమా అంటే అర్థమేంటి అంటే 30 ఏళ్ల బట్టి అమెరికాలో కోమాలో ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారట, బతికే ఉన్నారు కానీ శరీరం, మనస్సు, బుద్ధి ఏమి స్పందించకుండా. కానీ ఆ కోమా యొక్క సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్స్, కార్యకారణ సంబంధాలు, భారతదేశం యొక్క అద్భుతమైనటువంటి సైకలాజికల్ అనాలిసిస్ లో అందజేసినటువంటి విచిత్రం ఐడల్ వర్షిప్, మూర్తి పూజ. దేవాలయాలలో ఉండేటటువంటి మూర్తి ఐడియల్ కంటే గొప్పది. ఐడల్ ఉపయోగించుకోవటం రాదు మనకి, అందుకని దేవాలయాలకు వెళ్ళటం మానేసాం. ఆ దేవాలయాలలో, విద్యాలయాలలో విద్య ఎలా నేర్చుకుంటామో, వైద్యాలయాలలో వైద్యం ఎలా చేయించుకుంటామో, గ్రంథాలయాలలో గ్రంథముల గురించి ఎలా మనం స్టార్ట్ చేస్తామో, దేవాలయాలలో దేవత్వం గురించి మనం తెలుసుకోవాలి. దేవాలయాలకు ఎందుకు వెళ్తున్నా? మనం అడుక్కోవడానికి వెళ్తున్నాం అంటే. భగవంతుడు, దేవుడు, దేవతా శక్తులను ఎలా పొందాలో మనం నేర్చుకోవటానికి వెళ్తానులే, అడుక్కోవటానికి వెళ్తున్నాం. దేవాలయాలు దగ్గర బాధ తీసుకున్నటువంటి దగ్గరకు ఎలాంటి వాళ్ళమో మనం అలాంటి వాళ్ళని. వాళ్ళు అక్కడ కూర్చుని మన అడుక్కుంటూ ఉంటే మనం భగవంతుడిని అడుక్కుంటున్నాం. నువ్వు అడుక్కోక్కర్లేదు, శక్తిని కమాండ్ చేయాలి. నువ్వు ఎలక్ట్రిసిటీని దండం పెట్టి, ఓ ఎలక్ట్రిసిటీ ఫలానా వాళ్ళ ఇంట్లో నువ్వు గాల్లాగా ఉంచుతున్నావుట, ఫలానా వాళ్ళ ఇంట్లో నువ్వు ఫ్రిడ్జ్లా ఉన్నావుట, ఫలానా వాళ్ళ ఇంట్లో ట్యూబ్ లైట్లా ఉన్నావుట, నా ఇంట్లో కూడా నువ్వు వచ్చేయాలని దండం పెట్టావు, ఏం చేస్తావు? అది సైన్స్ తెలుసుకుని, ఆ విజ్ఞానాన్ని తెలుసుకుని దానికి అనుగుణంగా నీ జీవితాన్ని మార్చుకుంటే ఆ శక్తి నీకు వస్తుంది. అంచేత దేవాలయాలలో ఆ దేవత యొక్క ఐడల్ ఏ ఆదర్శానికి, ఏ ఆలోచనలకి ప్రతీకో మనకి తెలియాలి. అది మర్చిపోయాం, ఆ విద్య మర్చిపోయాం. ఆ విద్యను మనం ఉపయోగించాం, వెళ్ళి అడుక్కుంటే చాలు అనిపిస్తుంది. భావము, చాలా ఇమోషన్, మూర్తి మీద ఆ దేవతా శక్తి ఎందుకు ఆపాదించబడుతుంది అంటే దాని మీద మీకు భావనాత్మకమైనటువంటి అనుసంధానం జరుగుతుంది. అది మనం చేయటం లేదు. ఈ రోజు నుంచి మీరు గాయత్రి పూజ చేసినప్పుడు చార్జ్డ్ ఇమోషన్. లౌకిక పరమైన జీవితము మీకు ఒక మూర్తి మీద దేవతాశక్తి ఎలాగ సూపర్ ఇంపోజ్ అవుతుందో తెలుస్తుంది. అది లేదు మనకి, అదే అలవాటు చేసుకుందాం మనం. ఇచ్చిన ఉదాహరణలు అర్థమవుతున్నాయి కదా మీకు. ఒక దేవతాశక్తి మీకు పలకాలి అంటే అది ఒక విగ్రహం అనుకోకూడదు మీరు, అదొక బొమ్మ అనుకోకూడదు మీరు. ఇమోషనల్ లింక్ ఒక తల్లిగాను త్వమేవ మాతా పితా త్వమేవ త్వమేవ బంధుత్వ సఖా త్వమేవ. నోట్తో శ్లోకం చదవటం కాదు, మీకు ఆ ఫీలింగ్ రావాలి. మీకు ఆ ఫీలింగ్ వచ్చేస్తే ఆ మూర్తి మీకు చేయగలిగేటటువంటి శక్తి సహాయము ప్రపంచంలోంటే ఏ శక్తి మీకు చేయలేదు అని అనేక మంది భక్తుల జీవితాలు తెలుపుతున్నాయి. ఈ కాలం వాళ్ళే ఈ నామదేవుడు జ్ఞానదేవుడు సక్కుబాయి మీరాబాయి సూపర్ ఇంపోజిషన్ ఆఫ్ సాజన్ ఇమోషన్. ఈ జగత్తు యొక్క ప్రాణమే కోశము దీనికి నిర్మించబడుతుంది. దీంట్లో విశ్వాసము నమ్మకము ప్రముఖ పాత్ర వహిస్తాయి. నెక్స్ట్ స్లైడ్. సృష్టిలో రెండు రకాలైనటువంటి శక్తులు పనిచేస్తూ ఉంటాయి. ఒకటి సంకల్పము, రెండవది పదార్థం. రెండే శక్తులు ఉన్నాయి, సంకల్పము పదార్థం. ఒక చిన్న ఉదాహరణతో అర్థం చేసుకుందాం ఇది మనం. వంకాయ కూర చేద్దాం అనుకున్నాం, సంకల్పం వచ్చింది వంకాయ కూర. బజార్కి వెళ్ళారు, తమాషా ఏంటో మనం ఏమనుకుంటామో దొరకదు కదా, అది మన ఫైతే. అదేంటోనండి నేను ఏమనుకుంటానో అది జరగదు, జరగదు. మనం మన మాటలని చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. అది నేర్చుకోండి, గాయత్రి మంత్రం అది చెప్తుంది, హియో యోన ప్రచోదయా. నువ్వు ఏది ధారణ చేస్తావో అదే నిన్ను రక్షిస్తుంది. మనం ఏం ధారణ చేస్తాం వింటుందండి, నేను వెళ్తానా అప్పుడే బస్సు వెళ్ళిపోతుంది. ఇది ఎన్నిసార్లు చెప్తావు నువ్వు, అదో మంత్రం చెప్పావు అనమాట. అది అందరితోనే చెప్తావు, జీవితాంతం చెప్తూనే ఉంటావు. నువ్వు వెళ్ళగానే బస్సు వెళ్ళిపోతుంది. నువ్వు ఏది జపం చేస్తావో అదే జరుగుతుంది. ఇంకా ఇప్పుడు ఇంతకి మనం ఏం ముద్రించాం, వంకాయ కూర గురించి చెప్తున్నాను నేను సంకల్పం. అంతేకా వంకాయ కొనుక్కోవడానికి వెళ్ళాం మనం, సరే ఏదో దొరికింది, దొరికిన తర్వాత తీసుకొచ్చాం. తీసుకొచ్చాక గత మూడు రోజులుగా మీరు మీ పనివాడికో ఎవడికో చెప్తున్నాడు, నాయన కత్తిపీట బాగా పనిచేయటం లేదు, కాస్త సానబెట్టు అని. మీరు చేయరు, ఇంకోళ్ళవరూ చేయాలి. ఎలా ఇప్పుడు తరగాలి కదా, అదో పెద్ద తీసుకో. మళ్ళా నేను వాడికి చెప్పాను, నేను వీడికి చెప్పాను, నేను వాడికి చెప్పాను, వాడు చేయలేదనే తప్ప నువ్వు చేసుకోవచ్చుగా. ఎంతసేపు పడుతుంది సానబెట్టు లాకపోతే ఒక కొత్తది కొనుక్కొని తీసుకోవచ్చుగా. ఉదాహరణ అర్థం చేసుకోండి, ఎందుకు చెప్తున్నాను, మీ సంకల్పాను కార్యరూపం దాల్చటంలో మీరే అటు తగులుతున్నారు అని చెప్పడానికి చెప్తున్నాను. ఇది బయట వాళ్ళు ఎవరు అటు తగలటంలే, మీరు ఇవంతా రెడీ చేసుకోవచ్చు. సరే అంతా చేశారు, ఉప్పు అయిపోయింది. నిన్ననే నేను చెప్పాను ఉప్పు అయిపోయిందిరా అని వాడు తేలేదు. సరే అంతా చేశారు, తెచ్చారు. ఈ లోపల ఫోన్ కాల్ వచ్చింది, కుంపడి మీద పెట్టారు, ఫ్లేమ్ పెరుగుతుంది, కూర పెట్టారు. ఈ లోపల ఫోన్ కాల్ వచ్చింది, ఫోన్ కాల్లో ఏం మాట్లాడుతున్నారంటే అమితాబ్ బచ్చన్ హేమమాలిని పిక్చర్ ఒకటి రిలీజ్ అయింది, అందులో ఎవరు బాగా యాక్ట్ చేశారు, అమితాబ్ బచ్చన హేమమాలిని, అది పెద్ద డిస్కషన్. ఇప్పుడు మీరు డిస్కస్ చేస్తున్నారు కూర మాడిపోయింది, ఇప్పుడు ఏం చేయాలి? అర్థమైందా? మీ సంకల్పం వెనకాతల పదార్థ శక్తిని మీరు కరెక్ట్ గా వినియోగించటం లేదు. అది చెప్పటానికి నేను చెప్తున్నాను, పదార్థ శక్తిని మీరు కరెక్ట్ గా ఉపయోగించుకుంటే మీ అన్ని సంకల్పాలు జరిగిపోతాయి. అది చెప్పబడేది. దానికి మూడు రకాలైనటువంటి శక్తులు పనిచేస్తూ ఉంటాయి. నెక్స్ట్ స్లైడ్. ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోండి, ఇది ఆధ్యాత్మిక శక్తిలోనే కాదు మన నిత్య జీవితంలో కూడా ఉపయోగపడేటటువంటి బీజాలు.
ఇంగ్లీష్ టైప్ పెట్టేది కరెక్ట్గా పడలే. ఇంగ్లీష్ పెట్టమ్మా సొందరం నిలుగా చూడు, తొందరపడితే కన్ఫ్యూజ్ అవుతాం. ప్రపంచంలో మూడు శక్తిధారలు ఉన్నాయి. ఆ మూడు శక్తిధారలని హ్రీ శ్రీ క్లీన్ అని చెప్పుకుంటాం మనం. యాక్చువల్గా ప్రపంచంలో రెండే శక్తిధారలు ఉన్నాయి, హ్రీము క్లీము. హ్రీం అనేటటువంటి దాన్ని మహాసరస్వతి అంటాం, క్లీం అనేటటువంటి దాన్ని మహాకాళి అంటాం. నేను సరస్వతి కాళి అనలేదు, మహాసరస్వతి మహాకాళి అంటున్నాను, అది అర్థం చేసుకోండి. దీనికి లింక్ మీకు ఎక్కడ దొరుకుతుంది అంటే అరవిందో యొక్క పుస్తకాల్లో దొరుకుతుంది, సావిత్రి పుస్తకంలో. ఈ మహా అనేటటువంటి విశేషణం ఎందుకు కలిపామో చెప్పబడుతుంది. ఇది చూడండి, ద హోమోజీనియస్ కాన్షియస్నెస్ డివైడ్స్ ఇట్సెల్ఫ్ ఇంటూ టూ స్ట్రీమ్స్. ఒకే చేతనత్వము రెండు ధారలుగా మారుతుంది, స్ట్రీమ్ అనేటటువంటి ధార, క్లీమ్ అనేటటువంటి ధార. స్ట్రీమ్ అనేటటువంటిది లైఫ్కి సంబంధించినటువంటిది, క్లీమ్ అనేటటువంటిది పదార్థానికి సంబంధించినటువంటిది. ఈ రెండు ఎప్పుడు కలుస్తాయో స్ట్రీమ్ అనేటటువంటి ధార బయలుదేరుతుంది. ఇది గాయత్రి మహావిజ్ఞాన్ యొక్క ఋషులు ఇచ్చినటువంటి పర్యాయ పదాలు. దాన్ని మనం నిత్య జీవితంలో ఎలా ఉపయోగపడుతుందో ఆలోచించుకుందాం. నేను పుట్టాను, నేను అనేటటువంటి ఒక చేతనత్వం ఉంది నాలో, అందులో మనకు ఎవరికి అనుమానం లేదు కదా. ఈ నేను అనేటటువంటిది మనలో ఉన్నటువంటి డ్రీమ్ శక్తి. అయా నేనున్నాను. ఈ హ్రీమ్ శక్తి ఏం చేసుకుంటోంది, ఈ శరీరాన్ని తయారు చేస్తుంది. అజోపిస్తన్ అజేయాత్మ భూతాన ఈశ్వరోపిస్తన్. ఈ శరీరాన్ని తయారు చేసుకున్న తర్వాత ఈ శరీరానికి అనుగుణ్యంగానే అది జీవించగలదు, కానీ ఈ శరీరానికి పరిధి దాటి అది జీవించలేదు. ఈ తేడా అర్థమైందా మీకు? అంతే, నేను ఉన్నాను. పంచ పరమాణువులతో తయారైనటువంటి శరీరం ఉంది. ఇవి రెండు ఎప్పుడు కలుస్తాయో అప్పుడు క్లీమ్ అనేటటువంటి చేతనత్వం ఏర్పడుతుంది. పదార్థము ఎటర్నలే, ఆత్మ ఎటర్నలే. ఆత్మ అంటే ఎనర్జీ, ఇవి రెండు ఎటర్నలే. ద లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్, ద లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ, ఇవి రెండు సైన్స్ పూర్తిగా కన్ఫర్మ్ చేసింది. పదార్థం సృష్టింపబడదు, నశింపబడదు. అదంతే, ప్రపంచంలో ఎన్ని హైడ్రోజన్ యాటమ్స్ ఉన్నాయో అన్నీ ఉంటాయి తప్ప కొత్త హైడ్రోజన్ యాటమ్ రాదు, పాత హైడ్రోజన్ యాటమ్ పోవు. ఫిక్స్డ్ క్వాంటిటీలో ఉన్నాయి. కాల్షియం యాటమ్ ఫిక్స్డ్ క్వాంటిటీలో ఉన్నాయి, యురేనియం యాటమ్ ఫిక్స్డ్ క్వాంటిటీలో ఉన్నాయి. అంత ఫిక్స్డ్ యాటమ్ కెన్ నాట్ బి డిస్ట్రాయ్డ్, నాట్ కెన్ బి క్రియేటెడ్. అది క్లీన్ మ్యాటర్, అది పర్మనెంట్ ఎటర్నల్ లైఫ్ ఎనర్జీ. ఎనర్జీ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయ్డ్. కానీ ఎనర్జీ మ్యాటర్ ఎప్పుడు కలుస్తాయో చేతనత్వం ఏర్పడుతుంది, కాన్షియస్నెస్ ఏర్పడుతుంది. వీఆర్ కాన్షియస్ ఆఫ్ ఎనర్జీ. ఎనర్జీ కాన్షియస్నెస్ లేదు, ఇట్ హాస్ గాట్ ఇట్స్ ఓన్ రూల్స్. దానికి ఏ విధమైనటువంటి నియమాలు ఉన్నాయో ఆ నియమాల ప్రకారమే అది పనిచేయగలదు తప్ప ఆ నియమాలు దాటి ఆ ఎనర్జీ పనిచేయలేదు. ఎలక్ట్రిసిటీకి ఎలక్ట్రిక్ లాస్ ఉన్నాయి, మ్యాగ్నెటిజంకి మ్యాగ్నెటిక్ లాస్ ఉన్నాయి, లైట్కి లైట్ లా. అంటే ఈచ్ ఎనర్జీ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ లాస్. స్పిరిచువల్ ఎనర్జీ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ లాస్. ఏంటా రెండు నియమాలు అంటే శ్రద్ధ విశ్వాసము. రెండో నియమాలు ఉన్నాయి స్పిరిచువలిజంలో, మూడో నియమం లేదు. అది తర్వాత చెప్తాను నేను నెక్స్ట్ స్లైడ్లో, కానీ ఈ స్లైడ్ తర్వాత ఆపేస్తాను నేను. 5 నిమిషాలు ఇప్పుడే ఐ హావ్ టేకెన్ మోర్. కానీ ఇది ఒక్కటి మీరు అర్థం చేసేసుకుంటే సాయంత్రం దీని గురించి మనం చాలా డీప్గా డిస్కస్ చేసుకోవచ్చు. అంతేత, ప్రకృతిలో రెండు ధారలు ఉన్నాయి, ప్రకృతి శక్తి, శివశక్తి ఆయుష్టు సౌందర్యలహరిలో మొదటి శ్లోకం. ఈ రెండు ఎప్పుడైతే కలుస్తాయో, ఈ శివుడు శక్తి ప్రకృతి పురుషుడు ఎప్పుడు కలుస్తాయో చేతనత్వం ఆవిర్భవిస్తుంది. ఈ చేతనత్వం ఇవాల్వ్ అవుతోంది. భగవంతుడు ఇవాల్వ్ అవడు, శక్తి ఇవాల్వ్ అవ్వదు, పదార్థము ఇవాల్వ్ అవ్వదు, నువ్వు ఇవాల్వ్ అవుతావు. పరిణామ క్రమం అనేది మానవుడికి ఉంది తప్ప ప్రకృతిలో ఇంకా దేనికి లేదు. బొగ్గు బొగ్గుగానే ఉంటుంది కార్బన్, డైమండ్ గా రూపాంతరణ చెందుతుంది కానీ అది కార్బనే, అది అర్థం చేసుకోండి. మీరు అది బొగ్గే, అది మీరు దానికి విలువ ఎక్కువ వేరే విషయం. ప్రకృతిలో పదార్థాలన్నీ అలాగే ఉంటాయి, శక్తి అంతా అలాగే ఉంటాయి, కానీ ఈ శివుడు శక్తి కలిసినప్పుడు వచ్చేటటువంటి స్పందనలు ఉన్నాయి, ఆ స్పందనను మీరు మార్చుకోవచ్చు. అది మార్చుకోవచ్చు కనుకే ఈ మొత్తము స్పిరిచువలిజం ఏంటి అంటే స్పందనల యొక్క శక్తి, ప్రకంపనాల యొక్క శక్తి. ఈ ప్రకంపనాలను మనము శబ్దముతో కంట్రోల్ చేయగలము. దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఒక్క నిమిషం కదలకుండా కూర్చోండి, యజ్ఞం చేసుకుందాం. సాయంత్రం ఇదే స్లైడ్తో కంటిన్యూ చేద్దాం. ఇంత ఇవాళ చెప్పినటువంటి విషయాలు మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి అని చెప్పాను. ఈ సృష్టి మొత్తంలో అహంకారము అనేటటువంటి శక్తి చాలా ఆధారభూతమైనటువంటి శక్తి అని చెప్పాను. ఈ అహంకారం మీద నీ యొక్క శ్రద్ధతో ఏమి సూపర్ ఇంపోజ్ చేస్తే నువ్వు అలా మారిపోతావు. నేను రాముణ్ణి అనుకుంటే రాముళ్లాగా మారుతాం, శివుణ్ణి అనుకుంటే శివుళ్లాగా మారుతాం, మృత్యువు వచ్చేటటువంటి వ్యక్తిని అనుకుంటే ఇప్పుడున్నటువంటి స్థాయిలో ఉంటాం. అహంకారం మీద సూపర్ ఇంపోజిషన్ చేసుకునేటటువంటి సైన్సే విజ్ఞానము, ఆధ్యాత్మిక విజ్ఞానము అని చెప్పాను. దాని తర్వాత ఏం చెప్పాను, ఈ పంచభౌతికమైనటువంటి శరీరము పేరెంట్స్ నుంచి వచ్చింది కానీ పేరెంట్స్ తయారు చేయలేదు, నువ్వు తయారు చేసుకున్నావు. జన్మ జన్మాంతరాల నుంచి వచ్చేటటువంటి నీ సంస్కారాలతో నీకు కావలసిన అనుగుణంగా ఈ శరీరాన్ని నిర్మించుకున్నావు. ఈ శరీరాన్ని నిర్మించుకోవడానికి రెండు శక్తిధారలను ఉపయోగించుకుంటావు. ప్రకృతిలో ఉన్నటువంటి పురుష శక్తి, ప్రకృతిలో ఉన్నటువంటి ప్రకృతి శక్తి. దీనిని ఆధ్యాత్మిక తాంత్రిక భాషలో క్లీన్ శక్తి, క్లీన్ శక్తి అంటాం. అంత గందరగోళం పడకుండా చాలా సింపుల్ గా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే, జీవితము పదార్థము, లైఫ్ మ్యాటర్. ఈ లైఫ్ మ్యాటర్ రెండు ఎప్పుడు ఇంటరాక్ట్ అవుతాయో కాన్షియస్నెస్ ఏర్పడుతుంది. ఈ కాన్షియస్నెస్ మిల్లిమిల్లిగా పదార్థం యొక్క క్రసెస్ నుంచి బయటికి లాగి హైలీ ఎనర్జెటిక్ ఫీల్డ్ లో వెళ్లేటటువంటి విద్య ఆధ్యాత్మికత. దీనికి ఈ రెండు కలిసినటువంటి శక్తిధారను మనం స్క్రీన్ శక్తిధార అంటాము. ఇది మనం ఇవాళ నేర్చుకున్నది. సబ్జెక్ట్ సైన్స్ కనుక న్యాచురల్ గా కొంచెం టఫ్ గా ఉంటుంది, కానీ మీరు ఆ విధంగా నేర్చుకుంటేనే మీకు ప్రపంచానికి మీరు ఉపయోగపడదు తప్ప, ఇచ్చిన దేవాలయాలకు వెళ్ళి దండం పెట్టేసుకుంటే ఏమీ అవ్వదు. అంతే, దీనికి అది సీరియస్ గా నేర్చుకోండి, కళ్ళు మూసుకోండి. ఏం చేయాలి ఇప్పుడు? యజ్ఞం చేయడం నేర్చుకోవాలి. కళ్ళు మూసుకోండి, కదలకుండా కూర్చోండి, ఆ జ్యోతులను ఒకసారి చూడండి, మళ్ళీ కళ్ళు మూసుకుని ఆ జ్యోతులు మీ ఆజ్ఞాచక్రం దగ్గర వెలిగించుకోండి. ప్రయత్నించండి, కూర్చుని కూర్చోకండి. విజువలైజేషన్, దర్శనం, మీరు చూడగలగాలి దాన్ని, మీరు దర్శించగలగాలి దాన్ని. ఆ జ్యోతి మీలో వెలగాల, ఆ వేడి అనుభూతి చెందండి. ఆ వేడిని మీ హృదయం దగ్గర ఫీల్ అవ్వండి, హృదయం వైపు పంపించుకోండి దాన్ని. ఆ వెలుతురుని లివర్ వైపు పంపించుకోండి, అంటే హార్ట్ ఎక్కడుందో దానికి కుడి వైపు లివర్ ఉంటుంది, ఆ లివర్ వేసి వెళ్తుంది ప్రసారణ చేసుకోండి. ఈ వేడి మీ బ్లడ్ ని ప్యూరిఫై చేస్తుంది, ఆ వెలుతురు మీ నర్వ్స్ ని ప్యూరిఫై చేస్తుంది. ఆ భావన చేసుకోండి, ఆజ్ఞాచక్రం దగ్గర జ్యోతి వెలుగుతోంది, ఆజ్ఞాచక్రం దగ్గర వెలుగుతున్నటువంటి జ్యోతి యొక్క వేడి మీ బ్లడ్ ని ప్యూరిఫై చేస్తుంది, హార్ట్ దగ్గరికి వెళ్తోంది. ఆజ్ఞాచక్రం దగ్గర ఉన్నటువంటి ఆ జ్యోతి యొక్క వెలుతురు మీ లివర్ వైపు వస్తుంది,
దాన్ని నిలుచుడుతో నింపుతోంది. బ్లడ్ ఎలాగైతే మన శరీరం అంతా సర్క్యులేట్ అవుతుందో ఈ వెలుతురు కూడా నాడీ మండలం ద్వారా సర్క్యులేట్ అవుతుంది. మీరు ప్రకాశవంతులు అవుతున్నారు. ప్రకాశవంతమైనటువంటి శరీరం కలిగిన వాడినే దేవత అంటాము. యు అంటే టు లైఫ్. అంటే మీరు దేవతలుగా మారుతున్నారు, అమరులుగా మారుతున్నారు. ఈ జ్యోతితో ప్రకాశంతో విజువలైజేషన్ చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. మీరు జ్యోతిర్మయులు అవుతున్నారు. మిమ్మల్ని మీరు జ్యోతి స్వరూపులుగా భావించుకోండి. మీరు అలాగే కూర్చున్నారు, కాంతి ముద్దుగా మారిపోయారు. మీ శరీరంలో వేడి ఉంది, బ్లడ్ ద్వారా నాడీ సముదాయం ద్వారా వెలుతురుంది. ఈ రెండు కలిసి జ్యోతిలాగా మీ ఆజ్ఞాచక్రం దగ్గర వెలుగుతున్నాయి. అక్కడ మనము 5 ఆకులు వేసుకుందాం. విజువలైజేషన్ మాత్రం వదలకండి. మొత్తము ఈ లెక్చర్లన్నిటికంటే కూడా ఈ విజువలైజేషన్ ఇంపార్టెంట్. దాని కొరకు ఈ విజువలైజేషన్ అంతా కూడా. ఆ వెలుతురు గాయత్రి మంత్రం యొక్క హ్రీం శక్తి. హార్ట్ గాయత్రి మంత్రం యొక్క క్లీన్ శక్తి. ఆజ్ఞాచక్రం దగ్గర వెలుగుతున్నటువంటి ఆ వెలుతురు జ్యోతి ఇదెంటిటి కలయిక, వేడి వెలుతురు యొక్క కలయిక. అది గాయత్రి మంత్రం యొక్క క్లీన్ శక్తి. షోడశి మంత్రంలో చిట్ట చివర మీకు ఇవ్వబడేటటువంటి బీజ మంత్రము శ్రీం, అది ఆజ్ఞాచక్రం దగ్గర వెళుతుంది. ఇంకట మీరు లివర్ వద్ద శ్రీం, హార్ట్ వద్ద క్లీన్, కనుబొమ్మల వద్ద శ్రీం. ఈ మూడు శబ్ద తరంగాలు కలిసినప్పుడు ఏర్పడేటటువంటి సౌండ్ని ఓం అంటారు. అంటే ఈ మూడింటి సమన్వయము శ్రీం శ్రీ క్లీన్ అనేటటువంటి ఈ త్రిభుజము శ్రీచక్రంలో ఉండేటటువంటి సెంటర్లో ఉండేటటువంటి త్రిభుజం యొక్క సమన్వయ కేంద్రము ఓంకారంగా మారుతుంది. చిత్ అగ్నికుండ సంభూత దేవ కార్య సముచ్యత. మనము మనలో ఉన్నటువంటి ఆత్మశక్తి బలహీనమైనటువంటి మనుషులుగా కాకుండా దేవతల వలె మనము జీవిస్తూ మన జీవితాలని ధన్యము చేసుకున్నట్టే కాక ఇతరుల జీవితాలలో కూడా ఆనందము ఉత్సాహము నింపుతాము అనేటటువంటి భావనతో 5 గాయత్రి మంత్ర ఆహుతులు ఆ జ్యోతిలో వెళ్ళండి. ఆజ్ఞాచక్రము దగ్గర ఉన్నటువంటి జ్యోతిలో మిమ్మల్ని మీరు సమర్పణ చేసుకోండి. మిమ్మల్ని మీరు ట్రాన్స్ఫార్మ్ చేసుకోండి. మీరేం చేయక్కర్లే, ఆ జ్యోతి చేస్తుంది, ఆ మంటే చేస్తుంది. ట్రాన్స్ఫర్మేషన్ ప్రాసెస్ అంతా కూడా మీరు దానికి ఒప్పుకుంటే చాలు. 5 ఆహుతులు వేసుకుందాం. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. స్వాహా. ఇదం గాయత్రీ, ఇదం నమః. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి. ఇదం గాయత్రీ, ఇదం నమః. ఓం భూర్భువస్వః భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఇదం గాయత్రీ, ఇదం నమః. ఓం తత్
విష్ణువరేణ్యం భర్గో దేవస్య ధీమహి ఇదం గాయత్రీ ఇదం నమః
కదలకుండా కూర్చోండి.